சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வவிக்னோபசாந்தயே. குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரம் பிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நமகம். மாலாம் குண்டீஞ்சடமரும் சூலம் சங்கம் சுதர்சனம் ததானம் பக்தவரதம் தத்தாத்ரேயன் நமாம்யகம். அச்சதுர்வதனோ பிரம்மாத்விபாகுரபரோஹரிகி அபாலலோசனசம்புர்பகவான் பாதராயணக. சாந்தாகாரம் புஜகசயனம் பத்மநாபம் சுரேசம் விஸ்வாதாரங்ககனசதிருஷம் மேகவர்ணம் சுபாங்கம் லக்ஷ்மீகாந்தம் கமலநயனம் யோகிஹ்ருத்யானகம்யம் வந்தே விஷ்ணும் பவபயகரம் சர்வலோகைகநாதம். வந்தே சம்புமுமாபதிம் சுரகுரும் வந்தே ஜகத்காரணம் வந்தே பொன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசூனாம்பதிம் வந்தே சூரியசசாங்கவன்னிநயனம் வந்தே முகுந்தப்ரியம் வந்தே பக்தஜனாஸ்ரயம் ச வரதம் வந்தே சிவம் சங்கரம். அஜ்ஞானாம் ஜாஹ்னவீதீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரயே. ஈசரூபம் ஜகத்வந்தியம் சிஷ்யானுக்ரஹ தத்பரம் ஜகத்குருமகம் நோமி விதுசேகர பாரதீம். அஸ்மஸ்ரீ குருச்சரணாரவிந்தாபியா நம ஸ்ரீ சாரதாம்பாயை நம. ஸ்நானம் தானம் பிதுஸ்ரார்த்தம் அர்ச்சனம் சுத்தமானசா. மொட்ட மொதட் ரோஜு చెప్పుకున్న మాట, నిన్న గుర్తు చేసుకున్న మాట, ఇవాళ మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం ఇది. స్నానం కార్తీక మాసంలో స్నానం ఖచ్చితంగా చేయాలి. సరే, మళ్ళీ రెండు మాటలు. స్నానం ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున నక్షత్రాలు ఉండగా చేయాలి. కావేరి నది స్నానం అయితే చాలా గొప్పది. అవకాశం లేనప్పుడు నదీ స్నానమైతే కొంచెం మంచిది. నదీ స్నానం అవకాశం లేకపోతే కాలువలోనైనా స్నానం చేయొచ్చు. అది కూడా అవకాశం లేకపోతే చెరువులో స్నానం చేయొచ్చు. చెరువులో కూడా అవకాశం లేకపోతే కూప స్నానం, బావిలో స్నానం చేయొచ్చు. మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, నూటికి 98 మంది వరకు బావిలో స్నానం చేసే అవకాశం లేని వాళ్ళే. మరి వాళ్ళకేమిటి అంటే, వేణీళ్లు కాచుకొని చేద్దాం స్నానమనే ఆలోచన మానేసి చన్నీళ్లు పట్టుకొని ఇంటి బయటకు తీసుకుని వచ్చి స్నానం చేయడం ఉత్తమమైన స్నానం ఉన్నంతలో. ఎందువలన అంటే, హృషీకేశుడు నిత్యం సన్నిహిత హరిహి, గోష్పాదమాత్ర ప్రమాణం కలిగిన జలంలో కూడా శ్రీ మహావిష్ణువు ఆ నీళ్లలో నివాసం చేస్తాడు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో సంగతి ఇది. కనుక ఒక గోష్పాదమాత్ర ప్రమాణమైన భూమిని తాకుతూ ఉన్న జలంలో స్నానం చేయడం ఉత్తమ స్నానం. ఇక స్నానం పూర్తి చేయాలి కాబట్టి చేయడం అనేటువంటిది బకెట్తో తెచ్చుకొని బయట పెట్టుకొని స్నానం చేయడం, గృహస్నానం నిషేధం. ఇది జాగ్రత్తగా అందరూ గమనించవలసిన విషయం. స్నానమైన తర్వాత చేయవలసింది రెండవది దానం చెప్పారు. దానాలకు సంబంధించిన విషయాలు కొన్నింటిని చెప్పుకున్నాం. గోదానం, భూదానం, తాంబూల దానం ఇలాంటివి. ఏది దానం చేస్తే దాని వలన ఒక్కో ప్రత్యేకమైన ప్రయోజనం కలుగుతుంది. ఇక మూడవది పితృశ్రాద్ధం. దీని గురించి కూడా చెప్పుకున్నాం. కార్తీక మాస మహాత్మ్యంలో చెప్పినటువంటిది ఆబోతు నచ్చుబోయడం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఈ వృషోత్సర్జనం, పితృవృషోత్సర్జనం తల్లి తండ్రి మరణించిన సమయంలో చేసేటువంటిది, లేదు పుత్ర సంతానం లేనటువంటి వారు తమంత రాముగా తమను తయించడం కోసం వృషోత్సర్జనం అనేటువంటిది కామ్య వృషోత్సర్జనం అనే పేరుతో చేసే అవకాశం ఉన్నటువంటిది. ఆ చేసేది ఎప్పుడో కాకుండా ఈ కార్తీక మాసంలో చేస్తే విశిష్టమైన ఫలం ఉంటుంది అనేది ఇక్కడ తాత్పర్యం. ఇక నిషేధాదులు చెప్పుకున్నాం, 18 నిషేధాదులు చెప్పుకున్నాం. వాటిని గురించి కూడా మనస్సులో పెట్టుకొని ఆ నియమాలను పాటిస్తూ చేయాలి ఈ కార్తీక మాస వ్రతం. దీనికి కూడా నిన్న ఒక చిన్న సవరింపు చెప్పాను. నెల రోజులు నక్త స్నానాదులు చేసేటువంటి వాళ్ళు, నక్తోపవాసములు ఉండేటువంటి వాళ్ళు పాటించవలసిన నెలవారీ నియమాలు చెప్పాం. మరి 30 రోజులు చేయలేని వాళ్ళు రాత్రిపూట భోజనం చేయకూడని రోజులలో చేయకూడదు గనక ముందుగా ఎలా చేయాలి ఆ విషయం కూడా చెప్పుకున్నా. నక్తోపవాసం అనేటువంటి ఛాయానక్త ఉపవాసం అనే పేరుతో ఆ అవకాశం లేని వాళ్ళు సోమవారముల ఎందైనా, పూర్ణిమ ఎందైనా, మాస శివరాత్రి ఎందైనా ఉపవాసాన్ని ఆచరించవచ్చు. ఇంతవరకు చెప్పుకున్నా. అయితే ఇక్కడ ఒక్క రహస్యం చెప్పాలి మాకు. వనసమారాధనం అనేది ఒకటి చేయమన్నారు, దాని గురించి కూడా రాత్రి చెప్పుకున్నా. మరి ఉపవాసం చేయమని ఈ పక్కన చెవద్దు, వనసమారాధన చేయమని చక్కగా కమ్మగా పిండి వంటలతో భోజనం చేయమంటాడు ఏమిటండి? పరస్పర విరుద్ధంగా లేవా ధర్మాలు? అంటే వనసమారాధనం ఉద్దేశించిన ప్రత్యేక ప్రయోజనం వేరు. అందరూ చేస్తారా నక్తవ్రతాలు 30 రోజులు? వాళ్ళు ఆ అవకాశం తీసుకొని వనసమారాధనం ఆ రోజు కొన్ని నియమాలు పాటిస్తూ ఆ చేయవలసినటువంటి పనిని చేయడం అనేది తాత్పర్యం. ఇక్కడ స్నానం, దానం, పితృశ్రాద్ధం, అర్చనం, శుద్ధ మానస, శుద్ధమైన మనస్సుతో స్నానం చేయాలి, శుద్ధమైన మనస్సుతో దానం చేయాలి, శుద్ధమైన మనస్సుతో పితృకార్య నిర్వహణము చేయాలి, అర్చనం కూడా పరిశుద్ధమైన మనస్సుతో చేయాలి. పరిశుద్ధమైన మనస్సు అంటే ఏదో గంపల కొద్దీ పూలు తీసుకొని వచ్చి దేవుణ్ణి ఎత్తిరపోయడం కాదు. భక్తితో శ్రద్ధతో పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి సెలవిచ్చారు మనకి. ఏది చేసినా భక్తిపూర్వకంగా చేయడం, అదే శుద్ధ మానస అన్నదానికి అర్థం. ఇక ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాలు, కార్తీక మాసంలో ఏ దేవుని ఏ పుష్పాలతో ఏ ద్రవ్యాలతో అర్చనం చేస్తే ఏ రకమైన ఫలం కలుగుతుంది అనేటువంటిది ప్రధానాంశం. కార్తీక మాస మహాత్మ్యాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెబుతున్నారు. ఒక జాగ్రత్త చెప్పారు, ఇది వినే ముందు. పునఃకార్తీక మహాత్మ్యం ప్రవక్ష్యామి సమాసత తచ్చృణుష్వ నరశ్రేష్ఠ ప్రసన్నేన అంతరాత్మన. మహారాజా, వశిష్ఠుల వారు జనక మహారాజునకు చెబుతున్నారు. ఇంతకుముందు చాలా విషయాలు చెప్పారు. మహారాజా, కార్తీక మాస మహిమను గురించి ఇంకా చెబుతాను సమగ్రంగా, జాగ్రత్తగా విను. నరశ్రేష్ఠుడవు నీవు, నరాణాం శ్రేష్ఠ నరశ్రేష్ఠ. జన్మ ఎత్తినటువంటి వారిలో కాస్తో కూస్తో ఈ ధార్మిక వ్యవహారమునందు మనస్సు నిలిపిన వాడివి కాబట్టి నరశ్రేష్ఠుడవు నీవు. నరశ్రేష్ఠ అంటే పెత్తనం చేసేవాడు, ప్రభువు అనే అర్థం ఉంది రాజుగారని. కానీ ఇక్కడ అర్థం చెప్పుకోవడం కంటే ధార్మిక వ్యవహారమునందు బుద్ధిని కేంద్రీకరించిన వాడివి కనుక నీవు నరశ్రేష్ఠుడవు. నీ చెప్పే మాటను జాగ్రత్తగా విను అంటే ప్రసన్నేన అంతరాత్మన, మనస్సు పెట్టి వినమన్నారు. వెనక ఓ గురువుగారు, శిష్యుడు గురువుగారి దగ్గర పాఠం చదువుతున్నాడు. గురువుగారు చెబుతున్నారు, శిష్యుడు వింటున్నాడు. ఈ గురువుగారికి ఎందుకు అనుమానం వచ్చింది, ఎరా పట్టిందా అని అడిగాడు ఆయన. అడిగితే శిష్యుడు అన్నాడు, ఉండండి సార్, కొంచెం తోక మిగిలింది అన్నట్టు. వాడు దుంప వెయ్య తోక మిగలడం ఏమిట్రా అడిగారు గురువుగారు. అక్కడ కన్న ఉందండి గోడకి, ఎలుక దూరిపోతున్నది, ఆ దూరిపోయేటువంటి ఎలుక అంతా దూరింది కానీ తోక మాత్రం బయటే మిగిలిందండి, ఆడుతోంది చూడండి అన్నట్టు. అంటే ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి ఈ మొత్తం పాఠమంతా ఏమైంది, తోక దూరిందా లేదా అన్న దగ్గర మనస్సు కేంద్రీకృతమైతే ఈ చెవుల్లో పెట్టి ఈ చెవుల్లో వదిలేసినట్లయింది. అందువలన మనస్సు పెట్టి వినాలి. అది కూడా కొన్ని మనకు నచ్చేవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. నచ్చనప్పుడు ఇది అక్కర్లేదని పక్కకి తోసేయకుండగా వినడం వరకు జాగ్రత్తగా ప్రసన్నమైన మనస్సుతో విను నాయన. మహారాజుని హెచ్చరిక చేస్తున్నాడు. కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ. కర్మాచరణ మాత్రం చేతనే సిద్ధిని పొందినటువంటి వాడు మహారాజు జనకుడు. అటువంటి ఆయన్ని హెచ్చరిక చేసేటువంటి వాడు వశిష్ఠ మహర్షి. కనుక చెప్పే స్థానము గురుస్థానము, వినే స్థానము శిష్యస్థానము. గురువుగారు ఏం చెబుతారని ఎదురు చూస్తూ వినాల్సిన అవసరం ఉన్నది. శాసనపూర్వకంగా చెప్పినటువంటి మాట. ఈ చెప్పే మాటలో అప్రమాణికములైన మాటలే ఉండవు. ఎందుకని వశిష్ఠుడంతటి వాడు చెప్పాడంటే ఒట్టి మాటలు చెబుతాడా? గట్టి మాటలే చెబుతాడు. ఉపయోగపడే మాటలైతేనే చెబుతాడు. యః కార్తికే యజేద్ భక్త్యా కమలై కమలేక్షణం తస్య గేహే వశే నిత్యము కమలానాత్ర సంశయగా. కమల అంటే లక్ష్మీదేవి. లక్ష్మి వద్దనుకునే వాళ్ళు ఎవ్వరు లేరుగా. సరే, ఆ లక్ష్మి అంటే గాంధీ గారి బొమ్మల రూపంలో ఉన్న రూపాయి నోట్లే అనుకుంటే పొరపాటు. అఖండమైన స్వరూపంలో ఉంటుంది ఆయన ముఖంలో. లక్ష్మీ ఇక్కడ తాండవం ఆడుతోందండి అంటారు. అలాగనే లక్ష్మి అనేది మనందరినీ సుఖంగా శుభమంగళాలతో ఉంచేటువంటిది లక్ష్మీదేవి. ఎక్కడ లక్ష్మి ఉంటే అక్కడ శుభం. అందువలన ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తిపూర్వకంగా కమలాలను తీసుకుని వచ్చి, అంటే తామర పుష్పాలను తీసుకుని వచ్చి, కమలే క్షణము తామర పుష్పముల వంటి కరుణార్ద్రపూరితమైన విశాలమైన స్వచ్ఛమైన కన్నులు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువును అర్చన చేస్తారో అటువంటి వారి ఇంట శాశ్వతంగా స్థిరంగా లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. మనకు లక్ష్మి కావాలి అనుకుంటే ఈ కార్తీక మాసం ఒక అవకాశం. నారాయణమూర్తిని కమలాలను తీసుకుని వచ్చి అర్చన చెయ్యడం. తరువాత దేవేశం భక్తి యోగేన తులసీ జాతి పుష్పకైఘి అర్చయేద్యది మాసేస్మిన్ సచ భూజగ నజాయతి. ప్రయోజనాలు మూడు రకాలుగా ఉంటాయి. ఐహిక, ఆముష్మిక, కైవల్య రూపములైనటువంటి ప్రయోజనాలు. ఐహికమంటే ఇహలోక సుఖము భోగము మొదలైనటువంటివి ఈ లోకానికి సంబంధించినవి. ఆముష్మికమంటే ఈ లోకంలో ఈ శరీరాన్ని చాలించిన తర్వాత ఓ మంచి భోగానుకూలమైన లోకానికి వెళ్ళి అక్కడ సుఖాలను అనుభవించడం, ఇది రెండవది. ఈ రెండూ అక్కర్లేదనుకున్నప్పుడు మైనస్ చేస్తే మిగిలేటువంటిది ఒక్కటే కైలాసం, లేదు వైకుంఠం. ఈ అన్నింటినీ అధిగమించిన తర్వాత ఏర్పడేది కైవల్యం, మోక్షము అన్నారు. అందరూ మోక్షేచ్ఛులు కారు, అందరూ లక్ష్మీ ఇచ్చులు కారు. ఎవరికి ఏది కావాలో వారు ఆ సందర్భాన్ని బట్టి కోరుకుంటారు. పెళ్లి కానివాడు పెండ్లాం కావాలని కోరుకుంటాడు, పెండ్లైన వాడు పిల్లలు కావాలని కోరుకుంటాడు. సందర్భాన్ని బట్టి కోరికలు అనేటువంటివి ఉంటాయి. కనుక ఇక్కడ లక్ష్మి కావాలనుకునేవాళ్ళు కమలాలతో అర్చన చేయండి, మోక్షం కావాలనుకునే వాళ్లకు ఉపాయం చెబుతున్నారు. దేవదేవుడైనటువంటి ఆ స్వామిని శ్రీ మహావిష్ణువును తులసీ జాతి పుష్పకై, తులసి దడాలు. దడమంటే మనం చెప్పుకున్నాం, పైన మువ్వు రెండాకులు, కింద రెండాకులు, నాలుగు ఆకులు ఉంటే అది తులసి దడం. కొమ్మలు విరవడం కానీ ఆకులు దుయ్యడం కానీ ఇది పనికిరాదు. అందువలన తులసి పువ్వులతో, ఏమిటండి తులసి పువ్వులు అంటారు, మళ్ళీ తులసి దడాలన్నారు ఇందాకంటే, పుష్పములలో పుష్పము తులసి, దడములలో దడము తులసి. ఇటు దడానికి ప్రత్యామ్నాయంగా అర్చనకు ఉపయోగించవచ్చు, అటు పుష్పానికి ప్రత్యామ్నాయంగా కూడా అర్చించవచ్చు. అర్చనానుకూలమైనటువంటిది తులసి. అందువలన తులసి దడాలను తీసుకొని వచ్చి, అలాగే జాజి పువ్వులు స్వామివారికి చాలా ప్రీతికరమైనవి, వీటితో గనక ఈ కార్తీక మాసంలో పూజ చేసినట్లయితే సహా భూజహా నజాయతే వాడు మళ్ళీ తిరిగి జన్మను పొందనే పొందరు. ఇప్పుడు ఈ వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. మనము తేలికగా సంపాదించుకోదగినవి, దొడ్లోనే సన్నజాజి పందిరుంటుంది, అది విష్ణువు దగ్గర తీసుకొచ్చి పెట్టడానికి ముడ్డి బద్ధకం. అంటే నేను అబద్ధం చెప్పానా? ఇంట్లో ఉన్నవే తీసుకొచ్చి పెట్టడం వరకే మీరు చేయవలసిన పని, అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు లోకల్లో. ఇప్పుడు ఇక్కడ వరుస క్రమంలో అర్చన ఏ ఏ ద్రవ్యాలను ఉపయోగిస్తూ చేయాలో చెబుతూ వీటన్నింటినీ ఒక లిస్టు చెప్పారు కదా. ఇందులో శ్లోకం వినగానే మీకు మనస్సులో ఒక ఆలోచన కలగాలి, ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఈ ద్రవ్యంతో అర్చన చెయ్యాలి. మీరు ఇప్పుడు మనస్సులో థింక్ చేయండి, చేస్తే అది మీకు కార్తీక మాసంలో అర్చన చేసే సమయంలో అది గుర్తుకొస్తుంది. గ్రహణ ధారణ పటు ఇప్పుడు గ్రహిస్తే ఇది మనస్సులో మెమరీలో ఉంటే రేపు కార్యకాలంలో దాని జ్ఞప్తి అనేటువంటిది కలుగుతుంది. కనుక ప్రతి శ్లోకము అత్యంత జాగ్రత్తగా వినవలసినటువంటివి, మెమరీలో ఉంచుకోదగినటువంటివి. ఇవాళ తీసుకుని ఇవాళ కార్తీక మాసం కాదు, ఇవాళ జాజిపూలు ఉన్నా కానీ పూజ చేసినా ఉపయోగం లేదు. కనుక కార్తీక మాసం వచ్చినప్పుడు అర్చన చేసే సమయంలో జాజి పువ్వులు తులసి దళాలతో అర్చన చేస్తే పునర్జన్మ నవిద్యతే, మళ్ళీ తిరిగి జన్మ కలగదు, మోక్షం లభిస్తుంది. కార్తీకే బిల్వపత్రేణ విష్ణుం వ్యాపకమీశ్వరం యూజయే నరశ్రేష్టనతు భూయోభిజాయతే. అలాగే కార్తీక మాసంలో బిల్వదళాలను తీసుకొని వచ్చి, బిల్వదళం అంటే మారేడు దళాలు అంటారు, అది మూడు ఆకులు కలిగి ఉంటుంది, ఎడాపెడా ఒకటి, మధ్యలో ఒకటి, దీనికి మారేడు దళము అని పేరు. ఈ మారేడు దళంతో సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును, లేదు సర్వవ్యాపకుడై ఉన్నటువంటి విష్ణుస్వరూపకుల్లో ఉన్న ఈశ్వరుణ్ణి, అంటే శివకేశవ అభిన్న స్థితి, జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఇది. మనం విష్ణువునందు ప్రీతి కలిగి ఉన్నాం, శివాలయానికి వెళ్ళాం, శివలింగం ఎదురుగా కనబడుతున్నది, శివలింగానికి అభిషేకం చేస్తాం, అర్చన చేస్తాం. మన ఇష్టదేవత ఇప్పుడు విష్ణుమూర్తి అనుకోండి, ఇక్కడ ఆకారము శివుని రూపమైన అర్చన ఎవరికి అందుతుంది అంటే ఆయనకు అందుతుంది. కనుక విష్ణు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. అందువలన శివకేశవాభిన్న స్థితిని భావిస్తూ చేయాలి. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పారంటే, మామూలుగా బిల్వపత్రాలతో శివునికి అర్చన ఉంది శాస్త్రంలో చెప్పిన మాట. అదేమిటండి, మేము శివుడికి బిల్వదళాలతో పూజ చేయమన్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వము శివార్పణమని కదా ఉన్నది. అక్కడ శివార్పణం అన్నారు కదా, ఇక్కడ విష్ణువుని అంటారేమిటి అని. విష్ణువు శివుడు కాకుండా పోతేగా, ఇక్కడ నిషేధమేమీ లేదు బిల్వదళాలతో అర్చన చేయడంలో. ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి ముఖ్య విషయం. కనుక బిల్వదళాలను తీసుకుని వచ్చి ఎవరైతే పూజ చేస్తారో శ్రీ మహావిష్ణువును, అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. విష్ణువునకు చేస్తే అంటే శివునకు చేస్తే చెప్పారుగా, దానికి ప్రత్యేకం శాస్త్రమే చెప్పారుగా శివుని బిల్వదళాలతో అర్చన చేయమని. కనుక శివకేశవాభిన్న స్థితిలో బిల్వదళాలతో అర్చన చెయ్యాలి. ఇక దానాల దగ్గరకు వచ్చేటప్పటికీ కార్తీకే ఫలదానంచ యకుర్యాద్ భక్తి సంయుతః పాపాని విలయం జాతి తమాం శివ అరుణోదయే. కార్తీక మాసంలో భక్తిపూర్వకంగా ఏది చేసినా భక్తి భక్తి భక్తి, ఈ రెండక్షరాలు విడిచిపెట్టవు కార్తీక మాసం మొత్తం అని. నిర్లక్ష్యం ఉంటుంది, మనం ధర్మాలు ఎక్కడ పాడు చేసుకుంటామంటే నిర్లక్ష్యంతో బాగా పాడు చేసుకుంటున్నాం, చేస్తాం చేయడానికి. విలువైన దానాలు చేస్తాం, ఆ కాసేపు మనస్సును అధీనంలో ఉంచుకొని భక్తిపూర్వకంగా ఉంచుకోకుండా చేసినవన్నీ వృధా చేస్తాం. వాడు వచ్చాడు 1000 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకల్లాగా తప్పదు. ఏ అడుక్కునేవాడి నీ మొహానికి 1000 రూపాయలు ఎందుకురా అని 1000 రూపాయలు ఇస్తాడు. ఈ తేడా చూడని గమనించండి, అందుకని చెప్పా ఈ మాట. కనుక కార్తీక మాసంలో ఒక పండును దానం చేస్తే పాపాని తస్య విలయం యాంతి, వాని పాపములు విలయాన్ని పొందుతాయన్నారు. ఎలాగ అంటే తమాం శివ అరుణోదయే. మనకు ప్రతినిత్యం సూర్యోదయం అవుతుంది కదా, సూర్యబింబమును కనపడక ముందు ఎర్రగా ఉంటుంది తూర్పు ఆకాశం అంతా, ఆ ఉదయాన్ని అరుణోదయము అన్నారు. దీనికి పురాణ గాథ ఏమిటంటే, వినత కద్రువులలో వినతాదేవికి చాలా కాలం సంతానం కలగలేదు, గర్భాన్ని ధరించింది, ఒక అండం గుడ్డును పెట్టింది, ఆ గుడ్డు 500 సంవత్సరాలు గడిచినా గుడ్డు పగలలేదు, పిల్ల బయటికి రాలేదు. ఈ లోపల ధృతరాష్ట్ర వాసుకి మొదలైనటువంటి సర్పజాతి వాళ్ళు కద్రువకు చాలామంది కలిగారు. ఈ బాధ కలిగి ఇంకా పుట్టలేదే వీడు దుంపదిగా, ఈ గుడ్డు పగలలేదే అని ఒక రోజున ఉన్నట్లుండి ఆ గుడ్డు కాస్త పగలగొట్టింది. ఆమె పగలగొట్టేటప్పటికి అందులో నుంచి వీడు బయటకు వచ్చాడు. వాడి పేరు అనూరుడు అని పేరు. ఈ కింద తొడల దగ్గర నుంచి కింద కాళ్ళ భాగం ఏర్పడలేదు, మిగిలిన బాడీ అంతా ఏర్పడింది. అందువలన ఊరువులు లేనివాడు కాబట్టి అనూరుడు అని పేరు పెట్టారు. బాగా తయారు కాకుండా ఉత్పన్నం అవ్వడం వలన ఎర్రగా ఉంటాడు కనుక అరుణ ఎర్రటివాడు అని పేరు ఆయన. సరే ఈయన్ని ఎక్కడ చేర్చాలి అని, ఎక్కడేమిటి సూర్య భగవానుడు ఉన్నాడు కదా ఆయన రథంలో సారథిగా కూర్చోబెట్టండి అన్నాడు. అందుకని అనూరుడు సారథిగా కలిగిన వాడు సూర్యభగవానుడు. సూర్యోదయానికి ముందు అరుణోదయం అవుతుంది. అరుణోదయం కాగానే చీకట్లన్నీ ఎలా దూరదూరంగా పారిపోతాయో అలాగా తస్య పాప అని విలయం జాంతి, పాపములన్నీ అలా విలయమైపోతాయి. ఇక్కడ విలయం అన్నదానికి ఇంకో విశేషమైన అర్థం ఉంది. లయ నాశ, వలయ సమగ్రనాశ అని. నాశం అంటే ఏమిటి, సమగ్రనాశం అంటే ఏమిటి, చిన్న తేడా మనం గమనించాలి. నాశం అంటే ఇప్పుడు ఒక చెట్టు కొట్టేశాం, కొట్టేస్తే నిన్నటిదాకా చెట్టు బ్రహ్మాండంగా కనపడింది, వాడు కనపడలే, చెట్టు ఉన్నదే పోయిందంటే పోయింది. కానీ కొంతకాలం అయ్యేప్పటికి మాను ఉందిగా అడుగున మళ్ళీ వర్షాలు పడగానే మళ్ళీ చిగుళ్ళు ఈగుళ్ళతో బయటకు వచ్చింది. పాపం కూడా, ఇప్పుడు నువ్వు పుణ్యం చేసావు పోయింది, మళ్ళీ బీజం మిగులుంటుంది అడుగున కందం, అప్పుడు మళ్ళీ దాని కాలం వచ్చినప్పుడు మళ్ళీ ఉద్బుద్ధం అవుతుంది. అలాగనే ఇక్కడ పాపము లయం కావడం అంటే ఇది. మనం కర్పూరం వెలిగించాం, ఇలా హారతి ఇచ్చాము, పక్కన పెట్టాము, కాసేవడికి చూస్తే కాస్త లవలేశ మాత్రం కూడా మిగలదు, పూర్తిగా హరించుకుపోతుంది కదా. అలాగనే లయము అంటేనేమో వృక్షము నరికినప్పుడు మళ్ళీ తిరిగి పుట్టే అవకాశం ఉన్నట్టు లయం, ఈ విలయం అంటేనేమో కర్పూరం వెలిగించిన తర్వాత అందులో శిష్ట పదార్థం అంటూ ఏమీ మిగలకుండగా ఉండడం ఏదైతే ఉన్నదో అంటే పాపము సమూలంగా నశించడం అంటారు దీన్ని. ఇప్పుడు పాపం చేశాం, ఈ పుణ్యం చేశాం, ఈ పుణ్యంతో పాపం అనేది పోయింది, కానీ మళ్ళీ పాపం చేయాలనే ఆలోచన మిగిలే ఉందా లేదా అది ఆ సమయం వచ్చినప్పుడు లేస్తుంది పైకి, చెట్టు లేచినట్టుగా. కనుక ఇక్కడ విలయం అన్నదానికి అర్థం ఏంటంటే మొత్తము సమూలంగా తల్లి వేరు పెకలిస్తే వృక్షం ఎలా నాశమవుతుందో అలా పాపములు నశిస్తాయి. ఇక పాపం అనేది చెయ్యాలనే ఆలోచన కూడా కలగనట్టు చేస్తుంది. ఏది, ఇప్పుడు మనం చెప్పినటువంటి పండును దానం చేయడం. ఈ దానానికి ఒక విశేషం ఉందండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇవాళ వెనకటి రోజుల్లో అరటి పళ్ళు ఇచ్చేవాళ్ళు, యాపిల్ పళ్ళు ఇచ్చేవాళ్ళు, పండిస్తే పుణ్యము అనేది ఇంతవరకు అందరికీ తెలిసినమాట. కానీ ఇవాళ దాని దుంపదగ బజారుకు పోతే ఏ పండు కొనేట్టు లేదు, ఏ పండు తినేట్టు లేదు. కొనేట్టు లేదంటేనేమో మనకు అందుబాటులో లేని ధరలు, తినేట్టు లేవంటే ఇవన్నీ ఎరువులు వేసి పెంచుతారు కాబట్టి రోగాలు పుట్ట. కనుక ఈ రెండు రకాలుగా కొనేట్టు లేవు, తినేట్టు లేవు. దీన్ని దానం చెయ్యాలి. డజన్ ఎంతరా అడిగేవాడు నా చిన్నతనంలో, రూపాయి బాబయ్య ఏదో చెప్పేవాడు వాడు వ్యాపారి. ఎందుకురా పదనాలకు, పదనాలంటే ఇంకా ఆరణాలు మిగులుతుంది రూపాయిలో. ఇవాళ అరటిపళ్ళే ఖరీదు ఎక్కువ, యాపిల్ పళ్ళు వంటివి చాలా ఖరీదు తక్కువైనాయి. చూశారా తమాషా, ఆ రోజుల్లో యాపిల పండు కొనడం అంటే అమ్మో మనమా యాపిల పళ్ళు తినేవాళ్ళమా అనుకునేవాడు. కనుక ఆధునికమైన లోక వ్యాపార వ్యవహారంలో ఇలా తారుమారైంది వస్తువు యొక్క విలువ. ధనాన్ని బట్టి విలువ, మనాన్ని బట్టి విలువ, మనస్సును బట్టి విలువ దానం చేసేటప్పుడు. అందుకనే ఏ వస్తువు దానం చేసినా తుభ్యమహం సంప్రదదే నమమా, తుభ్యం నీ కొరకు, అహం నేను, సంప్రదదే ఇచ్చుచున్నాను, నమమా దీని మీద నాకేం పెత్తనలేదు అని నమమా అనేటువంటి త్యాగంతో సహా ఇస్తున్నాం. ఆ పండు ఆయన పక్కన ఉన్నవాడికి ఇచ్చాడు, నుప్పదేగా నేను ఇంత ఖరీదు పెట్టి ఇంత పండుగుంటే ఈయన కాస్త పక్కవాడి చేతిలో పెట్టాడు అనుకోకూడదు, ఎందుకని ఇవ్వడం అయిపోయింది. కనుక సమర్పణ భావంతో ఇచ్చేది దానమనకున్న వైశిష్ట్యం. ఒక పండు దానం చేస్తే పాపములు సర్వనాశమవుతాయి. యోధాత్రి ఫలమూలేతు దృష్ట్వా విష్ణు ప్రపూజయేత్ యమస్తం నేక్షితుం శక్తః నాత్ర కార్యావిచారణ. ధాత్రీ ఫలం, ధాత్రి అంటే ఉసిరి, ధాత్రీ ఫలం అంటే ఉసిరి ఫలం, ఉసిరి పండు. దానిలో శ్రీ మహావిష్ణువును ఉంచి అంటే దాని ఎందే భావన చేసి ఎవరైతే చక్కగా అర్చన చేస్తారో ధాత్రీఫల స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును, అటువంటి వారి వంక యమధర్మరాజు కన్నెత్తి కూడా చూడండి. ఇవన్నీ ఎవరికీ మాటలు? యముడనేవాడు ఒకడు ఉన్నాడు, మనం తప్పు చేస్తున్నాం, ఈ తప్పుగా ఆయన కఠినంగా శిక్ష వేస్తాడు అన్న భయం ఉన్న వాళ్ళకి ఇవన్నీ, ఏ భయము లేక నిర్భయంగా తెలియేటువంటి వాళ్ళకి ఏం చెబుతాం, ఏం చెబితే ఏం పడుతుంది గనక. యమధర్మరాజు కన్నెత్తి కూడా చూడంటే యమభయం లేదు అని అర్థం. ఇందులో సందేహపడతావేమో నాయన, సందేహపడవలసిన అవసరమే లేదు. సాలగ్రామ అర్చనము రాజము ఊర్జే మాసి ప్రయత్ర దఘ తులసీదళైరర్చయేచ్చయస్తధన్యఘ న సంశయఘ. శ్రీ మహావిష్ణువు విగ్రహ రూపంలో ఉండొచ్చు, రాముడుగా, కృష్ణుడుగా, ఇంకో రూపంలో దేవాలయములయ్యను, ఇంటిలో సాలగ్రామ స్వరూపంలో ఉండనే ఉంటాడు. మన ఇంటిలో ప్రతినిత్యము సాలగ్రామాన్ని ఉంచుకొని అర్చన చేసే వాళ్ళు చాలా కుటుంబాలలో ఉన్నాయి, ఇవాళ్ళకి కూడా. సాలగ్రామం అనేటువంటిది ఒక రాతి ముక్కే. మామూలుగా ఆలోచిస్తే ఇక్కడ ఒక విషయం మనవి చేస్తా, రాతిలో భగవంతుణ్ణి చూడాలా, భగవంతుడిలో రాతిని చూడాలా, జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మనం. రాతిలో భగవంతుణ్ణి చూస్తే పుణ్యం, నీవు ప్రయోజనం. భగవంతుడిలో కూడా రాయినే చూసావనుకో, అప్పుడు ప్రయోజనం ఏముంటుంది? కనుక ఇక్కడ సాలగ్రామం అంటే గండకీ నదిలో ఏర్పడినటువంటి, దీనిలో అనేక రకాలు చెప్పారు, సుదర్శన రూపం అన్నారు, శ్రీరామస్వరూపం అన్నారు, మత్స్యమూర్తి అన్నారు, వరాహమూర్తి అన్నారు. చాలా జాగ్రత్తగా అది గమనించి అది దేవతార్చనలో పెట్టుకొని దేవతార్చనం చేసేవాడు. అందువలన ఈ సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఎవరైతే తులసిదళాలతో అర్చన చేస్తారో అటువంటి వాళ్ళు నిజంగా ధన్యులవుతారు, సందేహం అక్కర్లేదు. ఈ తులసికి సాలగ్రామానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, తులసిదళాలతో ఎందుకు అర్చన చెయ్యాలి, ఈ విషయాలు మళ్ళీ రేపు ఇక్కడ ఈ వేదిక మీద కూర్చొని కార్తీక మాస మహాత్మ్యం నెల రోజుల పురాణం ఉంటుంది, ఆ సందర్భం వచ్చినప్పుడు ఇంకా బాగా వివరంగా చెబుతా. తులసి సంగతి ఏమిటి, సాలగ్రామం సంగతి ఏమిటి, దీనిలో శంఖము కలవడం వలన శంఖోదకంతో అభిషేకం ఏమిటి, ఇవన్నీ సమగ్రంగా ఆ రోజు మనవి చేస్తా. ఇక్కడ తులసీదళములతో అర్చన సాలగ్రామానికి చాలా ముఖ్యం. దీనితో పాటుగా యోవనే భోజనం కుర్యాత్ విప్రై సార్థం రుబోత్తమ కార్తికే తస్య నశ్యంతి మహాపాతక కోటయగా. వనభోజనం చేసినట్లయితే ఎలాగా విప్రయిసార్థం బ్రాహ్మణులతో కూడా, అసలు సమారాధనం అంటే బ్రాహ్మణ సమారాధనమే సమారాధనం. బ్రాహ్మణులు భోజనం చేయగా తర్వాత మిగిలిన శేష పదార్థం తినడం చాలా గొప్పదని, అంటే ఇవాళ మన కళ్ళకు కనబడుతున్న బ్రాహ్మణుల సంగతి చెప్పడం లేదు నేను. దోషం చూస్తే అందరిలో దోషమే కనబడుతుంది, గుణం చూస్తే కొంచెం నిశితమైన పరిశీలన ఉంటే గుణాలు కనబడతాయి. కానీ ఇక్కడ గుణదోష విచారం చేయకుండగా బ్రాహ్మణులైనటువంటి వారు విప్రహ విశేషేణ ప్రాచుర్యేణ వేద విద్యా విజ్ఞానవాన్ విప్రహ, అత్యధికమైనటువంటి ప్రచురమైనటువంటి వేద విజ్ఞానం కలిగిన వాడెవడో అట్టివాడు విప్రుడు అన్నాడు. అందువలన అటువంటి విప్రులతో కూడి అభిషేకార్చనాదులన్నింటినీ యథావిధిగా పూర్తి చేసి మనకు మనసమారాధన చేస్తున్నారుగా. విస్తరికింత మన కంట్రాక్ట్ మాట్లాడుకొని క్యాటరింగ్ ఇచ్చిన దానికన్నా ఇవాళ వనసమారాధనకి పెద్ద తేడా ఏం లేదు. ఏమంటే ఉందే 130 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు విస్తరికి. 500 రూపాయలు అయితే దంపతులు ఇద్దరు రావచ్చు, పిల్లలతో రావాలంటే 1000 రూపాయలు ఇవ్వాలి. ఏవో లెక్కలు, పిచ్చి లెక్కలు. సమారాధనం అంటే సమ్యగ్ ఆరాధ్యతే జనరూపీ జనార్దన. సమ్యక్ అంటే చక్కగా ఎక్కడైతే జనరూపంలో ఉన్న జనార్దనుడు అర్చింపబడతాడో దానికి సమారాధనం అని పేరు. మనం రూపాయి ఇచ్చాం, రూపాయికి చింతపండు ఎంత ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చా, 10 రూపాయికి చింతపండు ఇచ్చాడు, ఈ తూకాలు అక్కడ పనికి రావండి. అక్కడ ఖచ్చితమైన ఎనాలిసిస్ ఏమిటంటే నీవు ఎంత భక్తితో ఎంత ప్రపత్తితో నీవు వస్తు సమర్పణం చేశావో, బియ్యం ఇవ్వు, కందిపప్పు ఇవ్వు, కూరగాయలు ఇవ్వు, పాలు ఇవ్వు, పెరుగు ఇవ్వు, ఏవైనా ఇవ్వు. ఎంతమంది వస్తున్నారండి, 500 మంది. 500 మందికి ఎంత పెరుగు అవుతుంది, నేను ఇచ్చేస్తా తీసుకో, సద్వినియోగం అవుతుంది ద్రవ్యం. కనుక ఇలా చేసిన సమారాధనం ఇవ్వని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇందులో పాల్గొనే యోగ్యత లేని వాళ్ళ అందరూ పాల్గొనచ్చు. ఊరు ఊరు మొత్తం పిలిచేవాళ్ళు వెనకటి రోజుల్లో, ఊరు మొత్తం అందరూ వచ్చి భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ కులాలు మతాలు ఇవేవీ లేవు వన సమారాధనలు. అంటే బ్రాహ్మణుడు ముందుండాలే, అభిషేకము అర్చన విధానమంతా చక్కగా నిర్వహించాలే. బ్రాహ్మణులు అక్కడ కూర్చొని భోజనం చేస్తారు, మిగిలిన వాళ్ళం ఇటు కూర్చొని భోజనం చేస్తారు. ఇది వ్యవస్థ. ఇలా వనసమారాధనం ఎవరైతే చేస్తారో అటువంటి వానికి మహాపాతక కోటయ, కోట్ల కొలది మహాపాతకములు ఉన్నా అవన్నీ కూడా నశ్యంతి నశిస్తాయి అన్నారు. అది కార్తీక మాసంలోని విశేషం. మహాపాతకములు అంటే ఏమిటన్నారు? బ్రాహ్మణ హత్య, గోహత్య, గురుభార్యా సంగమము, స్వర్ణస్తేయము. అంటే బ్రాహ్మణ హత్య అంటే బ్రాహ్మణుణ్ణి హింసించుట, చంపడమనే కాదు బ్రాహ్మణ హింస. గోహత్య, గోవును హింసించుట. గురుభార్యను సంగమించాలనే ఆలోచన కలిగినా గురుభార్యా సంగమ దోషం ఉంటుంది. ఇక నాలుగవది స్వర్ణస్తేయం, బంగారాన్ని దొంగతనం చేయడం. ఇవి మహాపాతకములు నాలుగు. దీనితో ఇంకో పాతకం, అంటే వీళ్ళ నలుగురితో ఎవరితో స్నేహం చేసినా వీడు కూడా ఐదవ వాడి కింద, మహాపాతకుడి కింద లెక్కకొస్తారు. అందుకని ఇలాంటివి మహాపాతకములు కోట్ల కొలది ఉన్నా అవన్నీ కూడా వనసమారాధనంతో సమాప్తములవుతాయి, పోతాయి, నశిస్తాయి. ధాత్రీ వృక్ష సమీపేతు సాలగ్రామ అర్చనమునరఘ యకుర్యాద్రాజశార్దూల కార్తికే బ్రాహ్మణైస్సహ స వైకుంఠపురం ప్రాప్య విష్ణువల్ మోదతే చిరం. ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని ఉంచుకొని, ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణు స్వరూపం, ఆ మొదట్లో సాలగ్రామం శ్రీ మహావిష్ణు స్వరూపం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో అర్చనం చేస్తారో, సాలగ్రామ అర్చనం చేస్తారో, అటువంటి వారు వైకుంఠలోకానికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తారు. ఎలాగంటే విష్ణువతు, విష్ణువులాగా. మనకు ముక్తి నాలుగు రకాలుగా చెప్పబడింది, సామీప్య, సారూప్య, సాయుధ్య, సాలోక్య అని నాలుగు రకాల ముక్తి. సాలోక్యం అంటే విష్ణువు ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో తాము ఉండడం, వైకుంఠలోక ప్రాప్తి. సామీప్యం అంటే భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడి పక్కన ఇక్కడ ఉంటాడు ఈయన. సారూప్యం అంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో అలాంటి రూపం కలిగి ఉండడం. సాయుధ్యం అంటే ఆ భగవత్ స్వరూపంలో తాను కూడా ఒక భాగం అయిపోవడం, కలిసిపోవడం. కనుక చతుర్విధ రూపములైన ముక్తులలో విష్ణువత్ అంటే విష్ణువులాగా, అంటే విష్ణువులో సాయుధ్యాన్ని పొందడమనే ముక్తిని పొందుతాడు. ధాత్రీ వృక్ష సమీపంలో సాలగ్రామాన్ని ఉంచి కార్తీక మాసంలో అర్చన చేస్తే, యః కార్తీకే మాసి భక్త్యా తోరణము చూత పల్లవైఘి దామోదరాగ్రే యకుర్యాతు సయాతి పరమంగతి. చాలా గొప్ప విషయం ఇది. లోపలికి వెళ్ళి శివాలయంలో మన చేత్తో మన నీళ్లు పట్టుకొని భగవంతుడికి అభిషేకం చేస్తేనే పుణ్యం వస్తుంది, కొందరికి భ్రమ. భగవత్ కైంకర్యం అన్నారు. కైంకర్యం అంటే కింకరస్యభావ కైంకర్యం, సేవ చెయ్యడం. భగవంతుని సేవ అవకాశం ఉన్నవాళ్ళు స్వయంగా చేతులతో చేసుకుంటారు, అవకాశం లేనివాళ్ళు. ఈ మాట ఎందుకున్నానంటే అవకాశం లేనివాళ్ళు అనేది, నిత్యము అభిషేకం ఇంట్లో చేసుకునేవాళ్ళు ఉన్నారు, ఏదో నాకు తీరినప్పుడు మాత్రమే చేస్తాను అనేవాళ్ళు ఉన్నారు. నీకు తీరినప్పుడు భగవంతుడు నీకోసం వచ్చి కూర్చుంటాడా? అప్పుడు ఆ భగవంతుడు ఏమైపోవాలి? ఆయనకు అభిషేకం చేయడానికి ఒకరిని నియమిస్తారు, ఆయనది అధికారం. ఇంకో విషయం ఉంది ఇక్కడ. శివుణ్ణి అభిషేకం చేయాలంటే నమకం రావాలి, చమకం రావాలి, మహన్యాసం చెప్పాలి, నారుద్రో రుద్రమర్చేత్ ఎన్నో నియమాలు కఠినమైనవి ఉన్నాయి. ఉన్నప్పుడు న్యాసం చెప్పకుండగా అభిషేకం చేస్తే అభిషేకం ఫలం రాదు. అందుకని నియుక్తుడైన బ్రాహ్మణుడు. ఇది కేవలం ఇక్కడ విషయమే కాదు, మామూలుగా మనం చేయగలిగిన పని మనం చేస్తాం, చేయలేని పని అయ్యా మదర్థం అస్మదర్థం భవంతఃకుర్వంతు, తాంబూలం ఇస్తున్నామా లేదా? కనుక తాంబూలం ఇస్తే ఆయన బాధ్యత నెత్తరేసుకొని నీవు చేయవలసిన పనిని ఆయన చేస్తాడు. చేశాడు కాబట్టి ఋత్విక్కుగా పరిగణన చేసి ఆయనకి ఇచ్చే తాంబూలము సత్కారము ఆయనకి ఇస్తారు. ఇప్పుడు ఫలం ఎవరిది? ఎవరి నిమిత్తమైతే చేశాడో, చేసిన వాడి చేసిన ఫలం ఎవరు చేశారో, ఎవరి నిమిత్తంగా చేశారో వారికి సంప్రాప్తమవుతుంది. ఇంత వివరంగా ఎందుకు చెప్పారంటే లోపలికి వెళ్ళి దేవుణ్ణి తాకుతూ. కొంతమంది ఈ మధ్యకాలంలో జిలేబీలు తీసుకెళ్తున్నారు, జాంగ్రీలు తీసుకెళ్తున్నారు, వాళ్ళు మూతికి పూస్తారు. నుప్పలకి చివర పట్టడానికి మూతికి పూయడం ఏమిటండి, మరీ అసహ్యంగా? అదేదో భక్తి, ఆయన తినేస్తున్నాడు అని. భగవంతుడు నిజంగా తింటే, డజన్ అరటిపళ్ళు తీసుకెళ్లారు, రెండు తీసుకొని తిన్నాడు అనుకోండి, మర్నాడు అసలు అరటిపళ్ళు తీసుకెళ్తారా ఎవరైనా? కొబ్బరికాయ కొట్టారు, కొబ్బరికాయలో ఒక చెక్క ఆయన తిన్నాడు అనుకోండి, రే మర్నాడు కొబ్బరికాయ తీసుకెళ్తారా ఎవరైనా? భగవంతుడు తినడు, దృష్టి మాత్ర ప్రసారేణ అలా చూస్తాడు. తీసుకెళ్ళరా ఏమండి, మీరు తీసుకెళ్ళి పుట్ట నిండా పళ్ళు అక్కడ పెట్టారు స్వాముల వారి దగ్గర, స్వాముల వారు ఏమైనా పళ్ళు తీసుకుని తింటారా? వచ్చిన వాడికి ఇట్లా ఇచ్చేస్తారు. అంటే మీరు సమర్పణం ఇక్కడ చేశారు, ఆయన అనుగ్రహంతో వాళ్ళకి ఇచ్చేశారు. ఇది వ్యవసాయం ఇక్కడ. కనుక భగవంతుడు తినడం అనేది ఉండదు, భగవంతుడు దృష్టి ప్రసారం మాత్రం చేసి దాన్ని గ్రహిస్తాడు. ఆ గ్రహించినప్పుడు అది స్వామి ప్రసాదం అవుతుంది, ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలి. ఎందుకు చెప్పారంటే మళ్ళీ ఈ మాట, చాలామంది మనం చేస్తేనే మనకు ఎక్కువ ఇంత ఫలం వస్తుందని, చేసినప్పుడున్న సమయాన్ని బట్టి, చేసినప్పుడున్న మనస్సును బట్టి, భక్తిభావాన్ని బట్టి ఫలం, కానీ నేను ఇంత చేశా కదా ఇంతకింత తూకం వేసిస్తాడు భగవంతుడు అనేది ఒట్టి మాట. భగవత్ కైంకర్యంలో ఏ పాటి కొద్దిపాటి భాగస్వామ్యం ఉన్నా భక్తితో చేస్తే దాని సమగ్ర ఫలం ఇస్తాడు. అదే చెబుతున్నారు ఇక్కడ, కార్తీకే మాసి భక్త్యా తోరణము చూతపల్లవైహి. చూతపల్లవములు అంటే మామిడి ఆకులు. మామిడి ఆకుల తోరణం కట్టడం శుభము మంగళము సంప్రాప్తం చేస్తాయి. మీరు సైంటిస్టులు ఏమంటున్నారు, కార్బన్ డైఆక్సైడ్ ఇంకోటి ఇంకోటి పాడి పచ్చిబండలు చెబుతున్నారుగా, దుష్టక్రిములు లోపలికి రాకుండా ఉంటాయి, అక్కడే నివారించేస్తాయి, ప్రాణశక్తి ఉద్భవం చేస్తాయి. ఇలా మీరు ఇటు సైన్స్ ప్రకారంగా తెలుసుకున్నా అటు తీసుకున్నా మామిడి ఆకుల తోరణం కట్టడం అనేది అవసరం. కార్తీక మాసంలో దేవాలయ సన్నిధానంలో మామిడాకుల తోరణాన్ని గనక కట్టినట్లయితే సహ పరమాంగతిం యాతి, ఉత్తమమైన గతిని పొందుతాడు. అంతేకాదు, కదళీ స్తంభ పూజముచ యకుర్యాత్ కార్తీకే ఘరేఘే పుష్పైర్వా మండపం విష్ణోఘుసవైకుంఠ చిరే వశేత్తు. నాలుగు వైపులా నాలుగు అరటి స్తంభాలను పాతి, అరటి స్తంభాలకు పుష్పాలను మాలలుగా గుచ్చి ఎవరైతే అలంకారం చేస్తారో అటువంటి వాళ్ళు కూడా వైకుంఠలోకానికి వెళ్తారు. ఏమి మంత్రాలు రాక్కర్లేదు, అభిషేకాలు చేయక్కర్లేదు, మీరు వెళ్ళి స్వయంగా కూర్చొని అర్చనలు చేయక్కర్లేదు. ఇందులో ఈ పాటి భాగస్వామ్యం ఉన్నా సేవ చేశాంగా. కొందరు మంత్రాల రూపంలో చేస్తారు, కొందరు అనుష్ఠానం జప రూపంలో చేస్తారు, కొందరు ఫిజికల్గా చేస్తారు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నువ్వంగరికి ఎత్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. కనుక జన్మ సార్థకం కావాలంటే భగవంతుడు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చినందుకు భగవంతుడి దగ్గరికి నడిచి వెళ్ళాలి, చేతులు ఇచ్చినందుకు దండగుచ్చి స్వామివారికి అలంకారానికి ఇవ్వాలి, కళ్ళు ఇచ్చినందుకు భగవంతుడి దివ్య సుందర మంగళ విగ్రహాన్ని కళ్ళారా చూడాలి, చెవులిచ్చినందుకు భగవంతుడి యొక్క దివ్యమైన సుందర నామాన్ని వినాలి, నాలుక ఇచ్చినందుకు భగవంతుని నామాన్ని అనాలి. ఇవి ఇందుకోసం ఈ అవయవాలు ఇంద్రియాలు ఇవన్నీ ఇచ్చింది, మనం దానికి మినహాయించి మిగిలిన వాటికే వీటిని ఉపయోగిస్తున్నాం. కనుక మనం ఎంత తప్పు చేస్తున్నామో బాగా ఆలోచించాలి. నాన్నగారు 100 రూపాయలు ఇచ్చాడు, నాయన జాగ్రత్తగా వాడుకోవాలి. 100 రూపాయలు తీసుకొని రోజు అరటి పండు కొనుక్కో తిన్నాడు అనుకోండి, నెల రోజులు సరిపోతుంది, శుభ్రంగా అరటి పండు తినచ్చు. కానీ వీడేం చేస్తాడు, అరటి పండ్లు మినహాయించి అక్కర్లేని చెత్త చెదారంతో కొనుక్కొని తినేస్తాడు 3 రోజుల్లో 4 రోజుల్లోనే. తప్పు ఎక్కడా అంటే చేసేవాడిలో తప్పు. అస్మదాదులం కూడా భగవంతుడు ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాలను, ఈ మనోబుద్ధులను ఎందుకు ఇచ్చాడో దానికి వినియోగిస్తే తండ్రి సంతోషపడతాడు, లేకపోతే తండ్రి సంతోషపడు. సంతోషపెట్టే పనులను చేయాలి. ఇవన్నీ చెప్పి ఒక మాట చెప్పారండి, నాకు ఏ అవకాశాలు లేవు, ఏం చేయాలన్నా. కార్తీక్యం కేశవశ్యాగ్రే నమస్కరుమతి ఏ సకృతు సర్వ పాప వినిర్ముక్తాగా అశ్వమేధ ఫలం స్మృతం. కార్తీక మాసంలో భగవంతుని సన్నిధానానికి వెళ్ళి ఎవరైతే ఒక్క పర్యాయంలో 2 చేతులు జోడించి విధేయభావాన్ని ప్రకటిస్తూ నమస్కారం చేస్తారో అటువంటి వారి పాపములన్నీ తొలగిపోయి అశ్వమేధం చేసినంత పుణ్యం వస్తుందయ్యా. దాసుని తప్పు దండముతో సరి అని కదా, అంటే మనం చేసిన అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా
దాసోయమితి మాం మత్వా క్షమస్వ జగదీశ్వర అపరాధ సహస్రాణి క్రియంతి అహర్నిశమ్మయ వత్సోయమితి మాం మత్వా క్షమస్వ జగదీశ్వర అపరాధ సహస్రాణి క్రియంతి అహర్నిశమ్మయ పుత్రోయం ఇతి మాం మత్వా క్షమస్వ జగదీశ్వర. మనకి కొన్ని సందర్భాల్లో కొందరికి కొన్ని ఎక్స్క్యూజులు ఉన్నాయి. ఆ ఎక్స్క్యూజు మూడు రకాలు చెప్పారు ఇక్కడ. అయ్యా నీ నీ సేవకుణ్ణి, కొంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తాడు భగవంతుడు, కొన్నింటినే చేస్తాడు, అన్నింటినీ చేయడు దాసుడనంత మాత్రం చేత. అందువలన వచ్చోయం అమాయకుణ్ణి, ఏం తెలియని వాడిని, చిన్నపిల్లవాడిని అయ్యా అంటే, చిన్నపిల్లవాడు పది తప్పులు చేసినా క్షమించే క్షమా హృదయం ఉంటుంది సహజంగా లోకల్లో అందరికీ. ఈ రెండు దశలు దాటి తర్వాత పిల్లలు కూడా రోజు చేయకూడని పనులన్నీ ఎదురుగా చేస్తున్నారు అనుకోండి, ఏమమ్మా మీ పిల్లాన్ని తీసుకెళ్ళండి అంటారా, కనుక అది కూడా కొంతవరకే ఎక్స్క్యూజ్. పుత్రోయమితి మామత్వ, అయ్యా నే నీ బిడ్డనయ్యా నన్ను క్షమించవా అని అడిగారనుకోండి, బిడ్డను జీవితకాలం అంతా తాను బ్రతుకున్నంత వరకు వాడు బ్రతుకున్నంత వరకు ఆ ప్రేమను చూపుతూనే ఉంటాడు. దీనికే మాతృహృదయానికి సంబంధించి ఒక చిన్న మాట చెప్పారు. ఒకడు వేశ్యాలంపటుడై తిరుగుతున్నాడు యవ్వన మదంతో. ఆ వేశ్య డబ్బు కావాలి దానికి, ఊరికే ఎందుకు రాణిస్తుంది, దానితో ఆమె ఒక ఎత్తుగడ వేసింది. ఈ ముసలమ్మ చస్తే కానీ వాడు డబ్బు తీసుకురాడు, ముసలమ్మకు అధీనం అయి ఉంది ఆ డబ్బు కాస్త. అందువలన ఇవేం చేసింది, నా మీద ఎవరికి ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ ఉన్నవాళ్ళు వాళ్ళ అమ్మ గుండెకాయని తీసుకొచ్చిస్తే నేను ఒక నోము నోస్తున్నా, ఆ నోములో ఈ నైవేద్యం పెట్టాలి అన్నది. ఈ వెర్రిపీరకి ఏం చేశాడు, వెళ్ళాడు, తల్లిని చంపేశాడు, తల్లి గుండె తీసుకొని వస్తున్నాడు. వస్తుంటే కొంచెం గుమ్మం తట్టుకుంది, బోర్లా పడ్డాడు, మోకాళ్ళకి దెబ్బ తగిలింది, ఈ గుండె చేతిలో నుంచి జారిలా ముందుకు వెళ్ళింది, కొట్టుకుంటున్నది, ప్రాణం ఇంకా పూర్తిగా పోలే. నాయనా దెబ్బ తగిలిందా అంటుందట, అది తల్లి హృదయం. పుత్రోయం ఇతి మాం మత్వా క్షమస్వ జగదీశ్వర. కనుక ఎక్కువ ఎక్స్క్యూజ్ ఎక్కడుందంటే నేను నీ బిడ్డను అనడంలో ఉంది. నమస్కారం చేశావయ్యా నేను నీ బిడ్డనయ్యా తప్పులు చేస్తున్నా నన్ను క్షమించు అంటే మాతృహృదయం కలిగినటువంటి ఈశ్వరుడు తప్పక, లేదు మాతృహృదయం కలిగిన కాదు, మాతృదేవతతో కూడి ఉన్నటువంటి ఉమయా సహిత సోమ అంబయా సహిత సాంబ ఈ పదాలన్నీ అవ్వేగా. కనుక ఆయన అనుగ్రహాన్ని మన ఎందు నిరంతరము నిర్నిరంతరంగా ప్రవర్తింపజేస్తాడు అని ఇంకా చెప్పాడు విశేషాలు. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేస్తారు, ఎవరు చేతగాని వాళ్ళు నమస్కారం చేస్తారు. కార్తీకేతు ఘరీరగ్రీ జప హోమ సురార్చనం యకుర్యాద్యాతి వైకుంఠం పితృభిస్సఖ భూమిప. చేసిన వారికి చేసినంత మహాదేవ అన్నారు. ఎవరైతే భగవానుని సన్నిధానంలో జపము హోమము సురార్చనము దేవతా అర్చనము ఈ మూడింటినీ చేస్తారో అటువంటి వారు తమ తమ పితృదేవతలతో సహా వైకుంఠలోకానికి వెళ్తారు. ఒక కథ కూడా ఉన్నది, సందర్భం మళ్ళీ అప్పుడు వస్తుంది, అప్పుడు చెబుతా ఆ కథని. కార్తీకే వస్త్రదానం చయకుర్యాత్ స్నానశీతలే సోశ్వమేధాయుతానం చ ఫలం ప్రాప్నోతి అసంశయ. భగవంతుని సేవలో భాగములివన్నీ. కార్తీక మాసంలో స్నానాలు చేస్తారు. కార్తీక మాసం బాగా చలిగా ఉంటుంది, వణుకు పుడుతున్నది. అటువంటి వారికి చలి బాధ తీరడం కోసం వస్త్రదానం కనుక చేసినట్లయితే 10,000 అశ్వమేధయాగాలు చేసినంతటి ఫలం పొందుతారు, సందేహం లేదన్నాడు. అందువలన వస్త్రదానం శీత వాత ఉష్ణ సంత్రాణం లజ్జాయ రక్షణం పరం దేహ అలంకరణం వస్త్రం అతశాంతిం ప్రయచ్చమే. ఈ వస్త్రదానం చేయడం వల్ల శీత బాధ వాతబాధ, వాతం అంటే గాలి, ఉష్ణ వేడిమి బాధ, మానం కాపాడుకునేటువంటి అవకాశం ఇన్ని కలుగుతాయి గనక వస్త్రధారం చాలా గొప్పది. య కార్తీకే మాసి విష్ణు శిఖరే ధ్వజమర్చయేత్ అర్పయేత్ తేన నశ్యంతి పాపాని వాయునా పాంశవోయధాం. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు మందిరానికి ఉన్నటువంటి శిఖరము పైన జయపతాకాన్ని ఎగరవేస్తారో అటువంటి వాళ్లకు పాపములన్నీ నశిస్తాయి. ఎలాగంటే గాలి తోలినప్పుడు దుమ్మెత్తిపోసినట్టుగా ఆ పాపాలన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. కార్తీక్యా మతసీ పుష్పైగి అచ్చయేదచ్యుతమునరఘ సితాసితైర్వా రాజేంద్ర యజ్ఞాయుత ఫలం లభేతు. ఇవాళ లోకంలో పట్టిన పెద్ద లోపం, అవిస చెట్లు ఎక్కడా కనపట్టలేదు. అసలు అవిస పువ్వులు ఉండాలి అంటే అవిస చెట్టు ఉండాలిగా. విశాలమైన ప్రాంగణం ఉంది, వారికి సూచన చేస్తున్నా, ఒక 10 అవిస చెట్లు తీసుకొని వచ్చి ప్రాంగణంలో మూలబడేయండి. వాటంతట అవే పెరుగుతాయి, పుష్పాలు పూస్తాయి. ఆ పుష్పాలతో ఇటు శంకరాచార్య స్వామికి అర్చన చేయొచ్చు, అటు అమ్మవారికి అర్చన చేయొచ్చు. చేసినందువలన మహత్తరమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇక్కడ విష్ణువు అన్నంత మాత్రం చేత విష్ణువునకు మాత్రమే అని అర్థం కాదు. భగవద్ రూపంలో అర్చన చేయబడే ఏ దేవతామూర్తికైనా అవిష పువ్వులతో అర్చన చేస్తే, అవి తెలుపు నలుపు రెండు రంగులలో ఉంటాయి అన్నారు. ఈ రెండు రంగులు కలిగినటువంటి వారు పూలతో కనుక అర్చన చేస్తే యజ్ఞ అయుత ఫలం లభే, 10,000 యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుందన్నారు. 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవే వస్తే, 10,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలం రావాలి అంటే, చాలా సులువుగా చిన్న చిన్న పనులతో మనం సాధించుకునే మహత్తర ప్రయోజనాలు. జన్మ ఉన్నంతకాలం ఉంటుంది, ఇది పోయిన తర్వాత ఏదో ఒక చోటికి చేరాలి కదా, ఆ చేరేది కిందకు కాకుండా పైకి చేరాలి, భోగానుకూలమైనటువంటి స్థితిలో ఉండాలి, అది ఉత్తమమైన వైకుంఠాది లోక ప్రాప్తికి హేతుభూతమై ఉండాలి. యజ్ఞములను 10,000 భూలోకంలో చేస్తే ఎంత ఫలం వస్తుందో, అవిష పువ్వులతో స్వామివారికి అర్చన చేస్తే అంతటి మహత్తరమైన పుణ్యము లభిస్తుంది అన్నారు. అంతేకాదు, ఏమండి ఎంతసేపు చెప్పినా మగవాళ్ళకైనా ఏమిటి, ఇప్పుడు ఈ చెప్పే వాటిలో ఆడవాళ్ళ ప్రస్తావనలు లేవు. ఆకాశంలో సగం అన్నారు, వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళు ఏం చేయక్కర్లేదా అంటే, వాళ్ళు చేసే వాళ్ళ స్థాయి పనులు ఉన్నాయి నాయన. బృందావనగ్రే కార్తీక్యాం గోమయేన ఉపలిప్యచ స్వస్తికై శంఖ పద్మాజై యా కుర్యాతు సా హరిప్రియ. బృందావనం అంటే తులసి కోట, దానికి బృందావన పని పేరు. ఆ బృందావనానికి ఎదురుగా ఈ కార్తీక మాసంలో గోమయం ఆవు పేడ తీసుకొని వచ్చి శుభ్రంగా అలికి స్వస్తిక రూపంలో, శంఖరూపంలో, పద్మరూపంలో, చక్ర రూపంలో ముగ్గులను తీర్చిదిద్దడం. ముగ్గులు వేస్తేనే ఈ మగవాళ్ళు పొందే ఫలాలన్నింటికంటే ఆడవాళ్ళు పొందుతారన్నారు. వాళ్లకు చేతనైన సేవ వాళ్ళు చేయాలి, వీళ్లకు చేతనైన సేవ వీళ్ళు చేయాలి. ఎవరు సేవాభావంలో ఉంటారో వారు దాని ఫలాన్ని తప్పక అనుభవిస్తారు అనేందుకోసం చెప్పారు. తర్వాత కార్తీక మాసంలో ఇంకొక విశేషం చెప్పారు. నందాదీపంతు కార్తీక్యాం అర్పయే విష్ణు మందిరే తత్ఫలశ్చ మర్యాద బ్రహ్మణాపిన శక్యతే. విష్ణు మందిరంలో నందాదీపమును వెలిగిస్తే, నందాదీపం ఎలాగా, నందాతిథులయందు వెలిగించే దీపం కాబట్టి నందాదీపము అని పేరు. ఇది ప్రత్యేకమైన విధానంతో వెలిగించబడుతుంది. ఈ నందాదీపాన్ని, నంద అంటే పాడ్యమి రోజు, షష్ఠి రోజు, నవమి రోజు, ఈ 3 రోజులలో వెలిగించిన దీపమునకు నందాదీపం అని పేరు. అవకాశం ఉంటే 3 రోజుల్లో వెలిగించవచ్చు, అవకాశం లేకపోతే ఒక్క రోజులో వెలిగించినా అది నందాదీపమే అవుతుంది. దీనికి కొంచెం జాగ్రత్త అవసరం అన్నారు. ఇది చేసినందువలన ఎంత ఫలం వస్తుందని బ్రహ్మదేవుడే చెప్పలేరు. బ్రహ్మదేవుడికే చెప్పడానికి సాధ్యం కాదంత గొప్ప ఫలం మనకు వస్తుంది. జాగ్రత్త ఏమిటి ఇక్కడ, నశ్యేదే తద్యదా రాజం వ్రతభ్రష్టోభిజాయతే. ఇది మధ్యలో గనక గాలితోలి అది ఆరిపోయిందనుకోండి, దానివలన వ్రతభంగం అవుతుంది. వ్రతభంగం కాకుండా ఒక దీపారాధన వెలిగించిన తరువాత ఆ దీపము గోదోహన మాత్ర కాలం, అంటే ఒక ఆవుకు పాలు పితికినంత సమయం ఖచ్చితంగా ఉండాలి. అంటే సుమారు 1/2 గంట, అంతకంటే పాలు పిండగలం ఆవు దగ్గర మనం. కనుక గోదోహన మాత్ర కాలమైనా అది వెలుగుతూ ఉండేట్లుగా జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఎలా చేయాలి, తిలవ్రీహి సమాయుక్తం మునిపుష్పై సమన్వితం నందాదీపం విధానేన కార్తీక్యాం విష్ణవేర్పయేత్. ముందుగా వ్రీహి ధాన్యం పొయ్యాలి, దాని మధ్యలో తిలా నువ్వులు పొయ్యాలి, దానిపైన ఈ దీపారాధన వెలిగించేటువంటి ఆ పాత్రను ఉంచాలి. అందులో ఆవు నెయ్యి పోసి వెలిగించిన తరువాత మునిపుష్పములంటే అగస్త్య పుష్పములు అంటారు, అవే అవిష పువ్వులు. అగస్త్య పుష్పమే అవిష పువ్వయింది. మునిపుష్పాలు అవిష పువ్వులను తీసుకుని వచ్చి చుట్టూరు అలంకారం చేసి ఆ దీపారాధనకు నమస్కారం చేసి దీపాన్ని శ్రీ మహావిష్ణువునకు సమర్పణం చేయాలి. దీనికి నందాదీపము అనేటువంటిది. ఇది వెనకటి తరాల్లో అది బాగా ఆచారంలో ఉండేది, ఇవాళ ఎందుకనో కొంచెం అది దూరమైపోతున్నది. ఏదైనా ఎట్టాగొట్టా చేస్తే సరిపోతుంది కదా అనే కాలం వచ్చింది కాబట్టి ఆ ప్రత్యేకతలను గుర్తించకుండగా మనం వదిలేశాం. మీకు చిన్న ఉదాహరణ చూద్దాం. కోటి సోమవార వ్రతం అని ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. కోటి సోమవారం అంటే ఏమిటి అన్నారు. కోటి సోమవారం ఒక సంవత్సరం మంగళవారం రోజున సోమవారం వచ్చింది, కోటి సోమవార వ్రతం. దేవుటయ్యా సోమవార వ్రతం అంటే సోమవారం చేసే వ్రతం కదా, మంగళవారం ఎలా వచ్చింది అని. అంటే దీని మీద విచారణ చేయగా చేయగా ఎక్కడా శాస్త్రంలో చెప్పి లేనిది ఏం లేదు, ఈ పూజలు చేసేవాళ్ళు అభిషేకాలు చేసేవాళ్ళు అందరూ శివాలయాల చుట్టూ తిరుగుతున్నారు, దీపాలన్నీ శివుడికి వెలిగిస్తున్నారు, మా విష్ణువుకి ఏమీ లేదు కదా అని ఒక ఆయనకి బుర్రలో తొలిచింది. తొలిచిన తర్వాత శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో వస్తే, శ్రవణం వెంకటేశ్వర స్వామి ఆవిర్భావ నక్షత్రం, ఆ రోజున దీపం వెలిగించడం ఎవరికి అభ్యంతరం కాదు. కోటి సోమవారములయందు శివాలయంలో దీపం వెలిగిస్తే ఎంత పుణ్యం ఉంటుందో, శ్రవణ నక్షత్రం రోజు విష్ణువాలయంలో దీపం వెలిగిస్తే కోటి సోమవార వ్రత ఫలం వస్తుందన్న. ఇవన్నీ మనం కావాలని కొన్ని పోగు చేసుకున్న వ్యవహారాలు. కోటి సోమవారం అనేది ఎక్కడా శాస్త్రంలో చెప్పబడిన విషయం కాదు. నేను చూసినంతవరకు, నేను చూడడం ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు, తెలిసిన వాడు చెప్పాలి. ఇక్కడ విషయం ఈ ముందు ధాన్యం పోసి దానిపైన నువ్వులను పోసి దీపారాధన ప్రతిమ ఉంచి ఆవు నేయిని పోసి ఆవు నేయితో వెలుగుతున్నటువంటి దీపాన్ని వెలిగించి దీప పూజ ఈ అగస్త్య పుష్పాలతో అవిష పువ్వులతోటి అర్చన చేసి గోదోహర మాత్ర కాలమునకు తక్కువ లేకుండగా ఉండేటట్లుగా జాగ్రత్త పడడం, దీనికి నందాదీపము అనేటువంటి పేరున్నది. సరే ఇంకొక ప్రశ్న వేశారు ఇక్కడ అంటే ఎంతసేపటికి, ఇప్పుడు మీరు చదివిన శ్లోకాలన్నింటిలో విష్ణుమర్చయ్యేతో అచ్యుతమర్చయ్యేత అని విష్ణు పేర్లే చెప్పారు, మేమేమో శివాలయాలకు పోతాం శివుడికి అర్చనలు చేస్తాం, మరి శివుడి ప్రస్తావనమే లేదా అని. అంటే ఇక్కడ విష్ణువు 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 అని ఎన్నిసార్లు చెప్పినా విష్ణువు మాత్రమే అని అర్థం చెప్పుకోకూడదు, భగవంతుడు అని అర్థం చెప్పుకోవాలి. బహురూపంలో ఉంటాడు భగవంతుడు, అయితే చెప్పకపోతే వీళ్ళు అసంతృప్తి పడతారు కాబట్టి ఒక శ్లోకం చెప్పారు. యకార్తిక్యామర్క పుష్పై అర్చయేత్ గిరిజాపతిం సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాత్ మోక్షమవాప్నుయాత్. ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తాటండి శంకరుడు. ఎందుకని ఈయనకు బోళా శంకరుడు అని పేరు. సంస్కృతంలో ఒక పేరున్నది ఆశుతోష. ఆశుతోష అంటే వెంటనే సంతోషపడతాడు, అట్ ప్రజెంట్ ఇచ్చేస్తాడు ఫలం. ఎటువంటి ఫలం ఇస్తాడంటే పూర్ణమాయుష్యం. ఏదైనా బ్రతుకుంటేగా పూజలో పురస్కారాలు మరోటో పుణ్యమో సంపాదించుకోవడానికి, కనుక పూర్ణమైన ఆయుర్దాయం భగవంతుడు నీ నొసటన బ్రహ్మదేవుడు ఎంత కాలము బ్రతకమని రాశాడో అటువంటి ఆయుర్దాయం ఇస్తాడు. అంటే అకాల మృత్యుభయం అనేటువంటిది ఉండనే ఉండదు అని అర్థం. తర్వాత శరీరాన్ని చాలించిన తర్వాత మోక్షమవాప్నుయాత్ మోక్షాన్ని పొందుతాడు. ఏం చేస్తే గిరిజాపతిం అర్కపుష్పై అర్చయ్యే. అర్కపుష్పములంటే జిల్లేడు పూలు. జిల్లేడు పూలంటే మనం కొంచెం చాలా తక్కువగా భావిస్తాం కదా, ఈశ్వరుడికి చాలా ప్రీతికరములైనవి జిల్లేడు పూలని. ఆ జిల్లేడు పూలను తీసుకొని వచ్చి శంకరునికి గనక అర్చనం చేస్తే పూర్ణాయుర్దాయము మోక్షము అనేటువంటిది సంప్రాప్తమవుతుంది అనేటువంటివి చెప్పారు. రాజమయ కార్తికే మాసి కేశవాలయ మండపం అలంకరోదయో భక్త్యా సయాతి హరిమందిరం. జనక మహారాజుతో చెబుతున్నారు వశిష్ఠుల వారు, మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే కేశవుని యొక్క ఆలయ మంటపాన్ని, ఆలయం లోపల దేవుడు పూజ పురస్కారం అన్నీ మామూలే, ఆ ఆలయాన్ని ఎవరైతే చక్కగా అలంకారం చేస్తారో, పుష్పమాలికలు కానీ తోరణాలు కానీ మరొకటి కానీ ఏవైనా అలంకారం చేయడం. ఎందుకు చెప్పారంటే మనకు అభిషేకం చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంది, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన భావయేత్. లోపల ఉన్నటువంటి ఆమూర్తి మాత్రమే దేవుడు అనుకోకూడదు. ఆ దేవుడు అక్కడ ఉండడానికి కారణమైనటువంటిది ఈ దేవాలయం. ఈ దేవమందిరంలోకి అడుగుపెట్టావంటే పవిత్రమైన భావనతో పవిత్రమైన స్థితులతోనే అడుగుపెట్టాలి. ఆయన శరీరం ఇది కనుక దేవుడికి అలంకారం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, దేవాలయానికి అలంకారం చేసినా అంత పుణ్యం వస్తుంది. ఇప్పుడు విద్యుత్ దీపాలంకరణములే తప్ప పుష్పమాలక అలంకరణములు లేవుగా పోయినాయిగా. తోరణం కట్టడం ఎక్కడో ఇక, ఎరా తోరణం కట్టలేదు అని కోప్పడేవాడు ఉంటే అప్పుడు తీసుకొని వచ్చి మామిడికాయ మామిడాకులు ఎక్కడ దొరుకుతున్నాయండి, ముందు ఒక సమాధానం చెప్పి ఎక్కడో పీకొని వచ్చి కట్టడం, ఇది జరుగుతున్నది ఇవాళ తంతు. కానీ దేవాలయ మంటపం ఆలయాన్ని గనక అలంకారం చేసినట్లయితే అటువాడు నారాయణ దివ్య సన్నిధానానికి చేరుకుంటారు. మల్లికా కుసుమైర్ దివ్య దేవం మాధవము కార్తి కీర్చయత్ తేన నశ్యంతి పాపాని తమ సూర్యోదయే యథా. సామాన్యంగా కార్తీక మాసంలో మల్లెపూలు దొరకవు, ఎక్కడో ఉంటాయి ఏ అరణ్య ప్రాంతాల్లోనూ. 360 రోజులు దొరికేవి కాదు, వేసవి కాలంలోనే ఎక్కువగా మల్లెపూలు దొరుకుతాయి. కానీ ప్రయత్నపూర్వకంగా మల్లె పువ్వులను తీసుకుని వచ్చి స్వామివారికి ఎవరైతే అర్చన చేస్తారో తస్య పాపాన్ని నశ్యంతి, దాని వారి పాపములన్నీ కూడా దాంతో నశిస్తాయి. ఎలాగంటే సూర్యోదయం అయిన తర్వాత చీకట్లు ఎలా దూరమైపోతాయో అలా పాపములు నశిస్తాయి. ఇంకో చిన్న చిట్కా చెప్పారు. తులసీ కాష్ట గంధమృతం సాలగ్రామశ్చోర్పయేత్ సర్వపాప వినిర్ముక్తగా యాతి విష్ణు పరంపదం. మనం గంధపు డబ్బాలు తెచ్చుకుంటాం, వస్తాం ఆ గంధపు పొడో ఇంకో పొడో ఏ పొడో ఒక పొడి డబ్బాలు ఇచ్చాంగా ఆ డబ్బాని. వెనకటి రోజుల్లో సాంప్రదాయక కుటుంబాలలో గంధపు చెక్క సాన, దాని మీద ఇది అరగదీయడం, అరగదీసింది ఇది గంధపు చెక్క అని నిర్ధారణ చేసుకుంటేనే గంధపు చెక్క అవుతుంది. అది అది తీసుకొని వచ్చి మనం గంధం తీసి సాలగ్రామానికి అలంకారం చేసే సంప్రదాయం ఉన్నది వెనక. ఇవాళ ఏది గంధం అనింటే అదే గంధం అనుకోవడం, దాంట్లో ఏదో గుమగుమలాడాలంటే కాస్త అత్తరు కలుపుతారు, పన్నీరు కలుపుతారు, ఇంకోటి కలుపుతారు, ఏదో కలుపుతారు వ్యాపార లక్షణాలు ఇవన్నీ. దాన్ని కాసేపు పక్కన పెట్టి మామూలు గంధపు చెక్కతో గంధం అరగదీసినట్లుగా తులసి కాష్టం తులసి కట్టె తీసుకొని వచ్చి గంధంగా అరగదీసి దానిని సాలగ్రామం పైన అలంకారం చేస్తే అట్టివారు సర్వపాపం వినిర్ముక్త, పాపబంధాలన్నింటినీ తొలగించుకోగలుగుతారు. తులసి చాలా చోట్ల పెరుగుతున్నది, చాలా ఎత్తుగానూ పెరుగుతుంది, అరగదీస్తే గంధం వచ్చేంత లావుగానూ పెరుగుతున్నది. మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకొని ఆ సమయంలో ఎంత కావాలండి సాలగ్రామం ఎంత ఇంత ఉంటుంది, ఆ సాలగ్రామానికి ఎంత ఇలా నడుంవేలు రాసుకొని అంటిస్తే చాలు, అది కూడా చాలా ఇదే. శ్రమ అనుకోకపోతే ఫలం మాత్రం విస్తృతంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది అది చెప్పడం ఉద్దేశం. యః కురుయాత్ కార్తికే విష్ణోగో నర్తనము నర్తకీ యథా జన్మాంతరార్జితం పాపము నాశము యాతి న సంశయ. నాట్యం నేర్చినటువంటి వాళ్ళు ఉంటారు, సమస్తములైన కళలు భగవంతుని చేత మనకు ఇవ్వబడినవి. అలాగే ఇవి సార్థకం ఎప్పుడవుతాయంటే భగవంతుని దగ్గర వినియోగించినప్పుడు సార్థకములు అవుతాయి. నాట్యం నేర్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ కార్తీక మాసంలో భగవత్ సన్నిధానంలో నాట్యం చేస్తారో అటువంటి వారు జన్మ ఈ జన్మ కాదు ఇంతకుముందు జన్మలలో చేసినటువంటి పాపమంతా కూడా నశిస్తుంది, సందేహం అక్కర్లేదు సుమా. ఇంతవరకు చెప్పారు, చెబుతూ ఇంకో మాట అన్నారు. కార్తికేచ అన్నదానను చ యః కురుయాద్ భక్తిమాన్నరః తస్య అఘం నశ్యతి క్షిప్రం పవమానాద్ యథాఘనః. కార్తీక మాసంలో అన్నదానం చాలా గొప్ప, అంటే మిగిలిన రోజుల్లో వద్దని నిషేధం కాదు, అన్నదానం ఏ రోజైనా గొప్పదే. అది మామూలుగా 100 గ్రాములు పుణ్యం వస్తుందనుకోండి, కార్తీక మాసంలో చేస్తే 1000 గ్రాములు అవుతుంది. ఆ ఫలాధిక్యం కోసం కార్తీకే మాసి అన్నారు. కార్తీక మాసంలో అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది. దీని మీద నిన్న వివరణ చెప్పుకున్నాం. మీరు ఏది ఇచ్చినా తృప్తిపరచలేరు మనిషిని, ఒక్క అన్నము మాత్రం చేతనే తృప్తిపరుస్తారు. ఎందుకనంటే ప్రతి మనిషికి ప్రతి జీవులకు మధ్యాహ్నం అయ్యేసరికి ప్రతివాడికి ఆకలిస్తుంది, ఆకలి తీరాలంటే ఆహారం తినాలి, ఆహారమే అన్నం. అజ్యతైత్యన్నం, అజ్యత అంటే మన చేత తినబడుతుంది కాబట్టి అది అన్నము అని పేరు. అత్తీత్యన్నం మితిమించి తిన్నామనుకోండి మననే తినేస్తుంది అది. ఆహారాద్ బహవో దోష ఆహారాద్ బహవో గుణ, దానికేగా భగవద్గీతలో ఈ ఆహారాలు సాత్విక గుణాన్ని పెంచుతాయి, ఈ ఆహారాలు రాజస గుణాన్ని పెంచుతాయి, ఈ ఆహారాలు తామస గుణాన్ని పెంచుతాయి అని చెప్పి ఆహారాలు త్రివిధా ప్రోక్త రాజస తామస సాత్వికాశ్చేతి అని చెప్పారు. కనుక మనం తీసుకునే ఆహారం ఏదైనా హితమైన మితంగా తీసుకోమని నిన్న చెప్పాను కథ, మళ్ళీ గుర్తు చేస్తే భీముడు రుచిగా ఉన్న పదార్థం ఎక్కువ తినేవాట, అందుకనే ఆయన యోగశక్తి రచించి స్వర్గారోహణం చేస్తూ పతనమైనాడు. ఆహార దోషం చాలా చెడ్డది, అది మనం ఎంత కంట్రోల్లో ఉంచుకోగలిగితే మన దేహాలు అంత ఆరోగ్యప్రదంగా ఉంటాయి. అందువలన దానములలో అన్నదానం చాలా గొప్పది, ఆకలిని తీర్చేటువంటిది కాబట్టి, మనుష్యుణ్ణి సంతృప్తిపరిచేటువంటిది కాబట్టి. ఇది కాక ఇంకొక నాలుగు ధర్మాలు చెప్పారు. తిలదానం, నదీ స్నానం, భోజనం బ్రహ్మపత్రకి, కార్తీకే చ అన్నదానం చ ధర్మమేత చతుష్టయం. కార్తీక మాసంలో ఆచరించవలసిన ముఖ్యధర్మాలు ఈ నాలుగు. తిలదానం, నువ్వులను దానం చేయడం, నదీ స్నానం ప్రయత్నపూర్వకంగా నదికి వెళ్ళి స్నానం చేయడం, బ్రహ్మపత్రమునందు మోదుగాకుల విస్తరిలో భోజనం చేయడం, బ్రహ్మపత్రం అంటే అది, కార్తీక మాసంలో అన్నదానం చేయడం, ఇవి నాలుగు విశిష్టములైనటువంటి ధర్మములు. మీరు ఎన్నో చెబుతున్నారండి, మేము అన్నీ చేయడానికి వీలవుతుందా? అసలు కొన్ని చేస్తే ఆ కొన్ని మిగిలిన వాటి సంగతి అప్పుడు ఆలోచించవచ్చు. నకుర్యాద్యశ్చ కార్తీక్యాం స్నానం దానం ఉనరాధమఘ శ్వానయోని శతంగత్వా చండాలత్వమతఃపరం. కొంచెం మొట్టిగా వేసి చెప్పాలిగా కొన్ని విషయాలైనా, అందుకని కొంచెం హెచ్చరిక చేసి చెబుతున్నారు. ఎవరైతే వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక, స్నానము చెయ్యక దానము చెయ్యక నర అధముడు అవుతాడో అట్టివాడు శ్వానయోని శతంగత్వ 100 కుక్క జన్మలు ఎత్తుతాడు. కుక్క జన్మ ఎత్తాలని ఎవరైనా కోరుకుంటాడండి ప్రపంచంలో? నాకు వద్దు బాబు అనుకుంటాడు కదా. అందుకోసమైనా కార్తీక మాసంలో స్నానం చేయి, అందుకోసమైనా కార్తీక మాసంలో దానం చేయి, దానికి ఇది రెమెడీ అన్నారు. ఆ తర్వాత ఏమవుతాడు, చండాలత్వం అతఃపరం చండాలుడు అవుతాడు. చండాలుడు అంటే అదేదో జాతీయ చండాలుడని కాదు, ఏ కర్మను నీవు ఆచరించాలో ఆ కర్మము ఆచరించకపోతే కర్మ చండాలత్వం అంటారు దాన్ని. ఆ చండాలత్వాన్ని పొందుతావురా, చేసే కర్మల యొక్క అధికారం లేకుండా పోతుంది అని దానికి అర్థం. నారీవా పురుషోవాపి నకుర్యాత్ కార్తీక వ్రతం రాసభీం యోనిమాప్నోతి శ్వానయోని శతం వ్రజేత్. స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో ఏ నియమము లేకుండా, సూర్యోదయం సూర్యాస్తమయం 30 రోజులు అయిపోయింది, 31వ రోజుకి వెళ్ళిపోయినాం, అలా గడిచింది. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా రాసభీం యోని మాప్నోతి గాడిద జన్మలు ఎత్తుతారండి. అందుకోసమైనా గాడిద జన్మ ఎత్తకుండా ఉండడం కోసమైనా మొత్తం 30 రోజుల్లో 2, 3, 4 లెక్క పెట్టుకొనైనా ఆ దానాలు ధర్మాలు ఆచరించుకోవాలి. కదంబ పుష్పై కార్తీక్యాం అచ్చయేద్భక్తవత్సలం ససూర్యమండలం భిత్వా స్వర్గలోకి వశేచ్చిరం. కడిమి పువ్వులు తీసుకొని వచ్చి, కడిమి పువ్వులు అంటే మనకి చెట్లు అన్ని చోట్ల ఉన్నాయో లేదు, బృందావనంలో కడిమి చెట్ల తోట ఉంది. నేను బృందావనం వెళ్ళాను, చూశాను. బృందావనంలో ఉన్న కడిమి చెట్లకు ఒక విశేషం ఉంది, మీరు గమనించారో లేదు, ప్రతి చెట్టు పైన ఆ బెరడు చీలుతుంది. చీలినప్పుడు రాధే 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 అనే అక్షరాలు పైన రెమ్మ దగ్గర నుంచి మొదలు దాకా ఉంటాయి. మీరు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, ఎవరైనా బృందావనంలో ఉన్నటువంటి వృక్షాలకు మాత్రమే ఉన్నటువంటి వైశిష్ట్య గుణం నాగరలిపిలో ఉంటుంది. రా ఇట్లా ఉండి ధే రాధే 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 ఇవే అక్షరాలు. అంటే రాధాకృష్ణమయమైన ప్రపంచం బృందారణ్యం. అందువలన కడిమి చెట్లలో ఉన్న శోభాది కడిమి పువ్వు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైంది. ఎవరైతే స్వామిని కడిమి పువ్వులతోటి అర్చన చేస్తారో అటువంటి వాళ్ళు సూర్యమండలాన్ని భేదించుకొని, అంటే మనకి చెప్పారు కదా అర్చిరాది మార్గం ధూమాది మార్గం, అర్చిరాది మార్గం సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్ళడం. అందువలన సూర్యమండల భేదనం చేసి స్వర్గానికి వెళ్ళి స్వర్గలోకంలో చిరం వశే చాలా కాలం ఉంటారు అక్కడ. కేతక్యా కార్తీకే మాసి య పూజయతి భక్తి దఘ సప్త జన్మ భవేద్విప్రఘ వేద వేదాంగ పారగఘ. ఎంతూనాం నరజన్మ దుర్లభం అని చెబుతూ తతో విప్రత అంటూ వరుసల క్రమంగా చెప్పారు. ఇందులో ఉత్తమత్వం అనేటువంటిది ఎక్కడ ఆగుతుంది అని. బ్రాహ్మణుడై పుట్టినంత మాత్రం చేత ఉత్తమత్వం రాదు. బ్రాహ్మణుడై పుట్టిన తర్వాత వేదం చదివితే దానికి సార్థకత ఏర్పడుతుంది. వేదప్రోహితములైన కర్మానుష్ఠానములు చేస్తే దానికి, కర్మానుష్ఠానము ద్వారా చిత్తశుద్ధిని సాధించుకుని బ్రహ్మణ్యత్వాన్ని సంపాదించుకుంటే అప్పుడు స్టేజ్ నంబర్ 1 ఇక్కడ ఉపనయనం కావడం, బ్రాహ్మణుడుగా పుట్టడం, స్టేజ్ నంబర్ 4, 5, 6, 100 అక్కడ లెక్కేసుకుంటూ పోతే బ్రహ్మజ్ఞాన సంపన్నుడై అహం బ్రహ్మాస్మీత్యాకారమైన జ్ఞానవంతుడు కావడం. బ్రాహ్మణుడుగా పుట్టావు కాబట్టి నీకు ఖచ్చితంగా ఈ అవకాశాలు ఉన్నాయి. అందువలన ఎవరైతే కార్తీక మాసంలో కేతకి అంటే మొగలి పువ్వులను తీసుకుని వచ్చి భక్తిపూర్వకంగా అర్చన చేస్తారు. అట్టివాడు వేద వేదాంగ పారగ భవేత్ విప్రహ సప్త జన్మసు, 7 జన్మల పాటు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడుగానే జన్మిస్తాడు. అంటే మనకు అన్నింటినీ సాధించడానికి అనుకూలమైన శరీరం బ్రాహ్మణ శరీరం కనుక అట్టి బ్రాహ్మణ శరీరం ధరించాలంటే భగవాను మొగలి పువ్వులతో పూజ చేయాలి. అయితే శివునకు మొగలి పువ్వులు నిషేధం, అంటే అది చెప్పినప్పుడు ఇది చెప్పకపోతే ఒక లోపం అవుతుంది, అందుకోసం చెబుతున్నాను. శివునకు మాత్రము మొగలి పువ్వులతో పూజ చేయకూడదు. దీనికి దేవీ భాగవతంలో ప్రత్యేకమైన ఒక కథ ఉన్నది. అబద్ధపు సాక్ష్యం చెప్పింది గనక నీవు నాకు పూజార్హం కావని త్యజించాడు ఆయన, అక్కర్లేదు పోమన్నాడు. దానితో చేస్తే చేసిన వాళ్లకు పాపం వస్తుంది గనక శివాలయంలో మొగలి పువ్వులతో అర్చన చేయకూడదు. శివలింగానికి విష్ణువునకు పూజ చేయొచ్చు, ఇంకా ఇతర దేవతలందరికీ పూజ చేయొచ్చు, తప్పులేదు. సహస్రపత్రైఘిజో విష్ణు పూజాన్ కుర్యాచ్చ కార్తికి సమిత్ర పదవీం ప్రాప్య దీర్ఘాయుష్యమవాప్నుయాతు. సహస్రపత్రములంటే 1000 రేకులు కలిగినటువంటి తామర పుష్పం. అటువంటి సహస్రపత్రములను తీసుకుని వచ్చి కార్తీక మాసంలో విష్ణువును గనక అర్చన చేసినట్లయితే సమిత్ర పదవీం ప్రాప్త అంటే మిత్రుడు అంటే సూర్యుడు, సూర్య పదవిని పొందుతాడు, సూర్య మండలంలో తాను నివాసం చేస్తాడు, బ్రతికుండినంతకాలము దీర్ఘమైన ఆయుర్దాయం కలిగి ఉంటాడు. అతశీ పుష్పమాలాం యఘ అలంకృత్యా తథా స్వయం స్కందే ధృత్వా అర్చయేద్ విష్ణు సజ స్వర్గాధిపో భవేత్. అవిష పువ్వులు ఇందాక చెప్పుకున్నాం, అవిష పువ్వుల మాలను దండగా గుచ్చుకొని ఆ పూలతోటి ఆ దండ మెడలో వేసుకొని ఆ దండ మన శరీరాన్ని స్పృశిస్తూ ఉండగా ఈ అవిష పువ్వులను గనక నారాయణుడికి అర్చన చేసినట్లయితే అట్టివాడు సజ స్వర్గాధిప భవేత్, స్వర్గలోకానికి అధిపతి అవుతాడన్నాడు. అంటే ఇంద్ర పదవిని పొందుతాడు అని అర్థం. ఏమండి అసలు ఇంద్రులు ఎంతమంది ఉంటారు? 100 మంది చేశారు అట్ ప్రజెంట్ టైం ఈ సంవత్సరం కార్తీక మాసంలో. మరి వీళ్ళందరికీ ఇంద్ర పదవులు ఇవ్వాలంటే మరి ఎన్ని పదవులు సృష్టి చేస్తాడు భగవంతుడు? సందేహం కదా అందరికీ. నేను ఒక చిన్న నివారణ ఉంది. విష్ణువన్ మోదతే చిరవని ఇందాక చెప్పుకున్నాం కదా, వైకుంఠలోకానికి చేరి విష్ణు వలే ఆనందం పొందుతాడన్నప్పుడు సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్య రూపమైన చతుర్విధ ముక్తులను గురించి చెప్పుకున్నావా? అలాగనే ఇంద్ర పదవిని పొందుతాడంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ టైం ఇంద్రుడుగా ఎవడున్నాడో వాడిలో కలిసిపోతాడు వీడిపోయి. వీడి పుణ్యం వాడి పుణ్యం ఏకమవుతుంది, వాడి భోగం వీడి భోగం ఏకమవుతుంది, సమన్వయం ఇట్లా. సరే ఇంతవరకు చెప్పారు బాగానే ఉంది. ఆడవాళ్ళు దండలుగా గుచ్చి మాలలు తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పణం చేసిన, తులసీదళములు మాలగా గుచ్చి చేసిన సర్వ పాపకాన్ ముక్త, పాతకముల నుండి విముక్తులవుతారు. కార్తీకే భానువారేదు స్నాన కర్మ సమాచరే మాస స్నానేన యత్పుణ్యము తత్పుణ్యము లభతే నృప. జనక మహారాజు చెబుతున్నారు, మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే భానువారే ఆదివారం రోజున స్నానం చేస్తారో అటువంటి వాళ్ళు నెల రోజులు స్నానం చేసినటువంటి ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సోమవారానికి మనం ఎక్కువ విలువ ఇస్తాం లోకన్యాయంలో, కానీ ఆదివారం చాలా విశిష్టమైంది అని శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు మనకి 4, 5 వస్తాయి ఆదివారాలు, అంతేగా ఈ ఆదివారాల వరకు కార్తీక మాస స్నానం చేయాలి అని నియమం పెట్టుకొని ఖచ్చితంగా గనక ఈ స్నానకర్మను ఆచరించినట్లయితే నెల రోజులు స్నానం చేస్తే చేసిన వారు ఎట్టి ఫలాన్ని పొందుతారో అంత ఫలం ఆదివారాలు వస్తుంది. అంటే శక్తిహీనులు శక్తివంతులు అని ఉంటారు, 30 రోజులు శక్తి కలిగినటువంటి వాడు 30 రోజులు చేస్తారు, నాకు శక్తి లేదు నేనేం చేయాలి, కనీసం ఆదివారం నాడైనా చేస్తే 4, 5 వారాలు లేదు 5 ఆదివారాలు ఏ వారమైనా ఆదివారం నాడు చేస్తే నెల రోజులు స్నానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అన్నారు. అంతేకాదు ఇంకో మాట చెప్పారు, ఆద్యే అంతిమే మధ్యమే చ దినేజ స్నానమాచరే మాస స్నాన ఫలంతేన లభతే నాత్ర సంశయ. ఆద్య అంటే కార్తీక మాసం ప్రారంభమైన రోజు, మధ్య అంటే పూర్ణిమ రోజు, అంతిమే అంటే చిట్ట చివరి రోజు. ఈ 3 రోజులు స్నానం చేస్తే అంటే ఇప్పుడు ఆదివారాలు అయితే 4 వారాలు అవుతాయి, ఒకరోజు దగ్గర దగ్గరట్టే కదా, ఎవడెవడో పంక్తి భోజనాలే కూర్చున్నారట, శ్రీ వైష్ణవులు అంతా కూర్చోరు, పప్పు అన్నం కలుపుకుంటున్నారు, తింటున్నారు. తింటూ ఉంటే వాడికి పంటి కింద ఒక రాయి పడింది. అబ్బా అన్నట్ట, అబ్బా అంటావురా, ఒక లింగాయి పోయినా పోయినట్టే కొరుకు అన్నట్టు వాడు. అట్లాగనే రాయి అంటే మరి శివలింగం అని కదా, పప్పులో వచ్చిన రాయిని పంటి కింద పడితే పన్నుడిపోయినా పర్వాలేదు కానీ లింగాన్ని మాత్రం బ్రతకనివ్వకూడదు. అట్లాంటి వాడు ఉన్నారు మహానుభావులు, పుణ్యాత్మలు. నేను ఇంకొక ఆయన ఇద్దరం కలిసి, స్మార్త బ్రాహ్మణుడు ఇద్దరం కలిసి చీరాల్లో వీరరాఘవ స్వామివారి దేవాలయం ముందు నడిచి వెళ్తున్నా. నేను అక్కడ పురాణం చెబుతుంటా సాయంత్రం పూట. పొద్దున పూట వెళ్ళాం. ఏమండి లోపలికి వెళ్ళి ఇక్కడ తీర్థం తీసుకువెళదామండి అన్నా నేను. ఈ పక్కన ఆయన ఉన్నాడు, వైష్ణవుల చేతి తీర్థం తీసుకోకూడదండి, ఏమిటో ఉంటాయి ఈ జాడ్యాలు. ఇది ఎప్పటి మాట, సుమారుగా నేను పురాణాలు ప్రారంభం చేసిన 30 సంవత్సరాల నాటి మాట. మరి ఇవాళ ఉన్నాయో లేవో తెలియదు. ఉంటారటువంటి ప్రాణులు లేకుండా ఉంటారా? విభూతి కూసుకున్నటువంటి వాడి ముఖం చూస్తే శవస్ని చూసినటువంటి పాపం వస్తుంది, సచైల స్నానం చేయమన్నారు. విభూతి పెట్టుకోకపోతే మహాపాపం వస్తుందని దేవి భాగవతం చెబుతున్నది. ఏం చేయాలి? వీడి మాట వినాలా, శాస్త్రం మాట వినాలంటే శాస్త్రమే ఎప్పుడూ వినదగినటువంటి మాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదటి రోజున, మధ్య రోజున, చివరి రోజున స్నానం చేస్తే మాధ స్నానం చేసినటువంటి ఫలం వస్తుంది. 4 అధికారాలు ఒకరోజు తగ్గింది కదా, పర్వాలేదు. అంటే రెమెడీస్ చెప్పారు, ఇది చేయలేకపోతే ఇది, ఇది చేయలేకపోతే ఇది, ఇది చేయలేకపోతే ఇది. అది కూడా చేయలేవండి, ఇంకేమన్నా కాస్త తగ్గిస్తారా అని అడిగాడు ఒక ఆయన. అథవా మాస మహాత్మ్యం యశృణోది అఘనాశనం మాసమేకం నృపశ్రేష్ట సముక్త సర్వపాతకై. లేకపోతే ఒక్క పని చేయరా అబ్బాయి, అక్కడ శారదా మందిరంలో ఆ స్వామివారి పక్కనే కూర్చొని కార్తీక మాసం 4 రోజులు ఒక ఆయన వాగుతుంటాడు మైకులో, కార్తీక పురాణం 4 రోజులు విను, నీకు ఆ పుణ్యం అంతా వస్తుంది పోమని. స్నానం చేసిన పుణ్యం పురాణం వినంత పోతుంది. అయ్య బాబు, దీనికంటే స్నానం చేయడమే బాగుందండి, మేము స్నానమే చేస్తామంటారా, ఆ పుణ్యం అలానే వస్తుంది. కనుక 4 రోజుల పాటు మనకి ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మీ వచ్చిన వాళ్ళందరికీ మనవి చేసేది, ఇవాళ కొంచెం నన్ను ఏమంటారంటే ఆవగింతలో 60 వంత అన్నట్టుగా మాత్రమే విషయం, సూచనాప్రాయంగా అంటే రేపటి నుంచి ఎల్లుండి నుంచి మొదలుపెట్టి చెయ్యాలి కాబట్టి వాళ్ళకు కొన్ని సూచనలు చెప్పడం కోసం చేసేవిగా చెబుతున్నటువంటిదే కానీ సమగ్రం కాదు. కనుక మీరు తప్పనిసరిగా అందరూ వచ్చి ఉదయం 8 గంటల నుంచి మన పురాణం ప్రారంభమవుతుంది, ప్రారంభించినప్పటి నుంచి 1 గంట సమయం ప్రవచనం సాగుతుంది. మీరు అందరూ కూడా రావాలి, అందరూ వినాలి. ఏమండి వింటే ఏమిటండి లాభం అనొచ్చు. చెప్పారుగా కార్తీక మాసం 4 రోజులు స్నానం చేయలేని వాళ్ళు 4 రోజులు ఆ కార్తీక పురాణం వినండి అయ్యా మహిమని, వింటే ఏమిటి ప్రయోజనం అని. ఏమిటి ప్రయోజనం అంటే మనం ఇవాళ విన్నాం, ఈ విన్న ప్రభావం మనం ఆచరించే కర్మ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ సాయంత్రం విన్నాం, రేపు పొద్దున ఆచరించే కర్మ పైన ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. అందువలన కార్తీక మాస పురాణ ప్రవచనం అనేది ఖచ్చితంగా వినాలి. మాసమహాత్యం వింటే వారి పాపాలన్నీ నశిస్తాయి. కార్తీకే మాసి యో దీపాన్ దృష్ట్వా మోదతి జప్పుమాన్ తేన పాపాని నశ్యంతి నాత్ర కార్యా విచారణ. సరే, దీపారాధనము, దీప ప్రజ్వలనం, దీపదానం ఇవి చాలా చెప్పారు. ఆ చెప్పినటువంటి వాటిలో మనం చేయగలిగినవి చేస్తాం, చెయ్యలేని ఉన్నాయి. ఆలయానికి వెళ్ళండి, ఎవరో దీపం వెలిగిస్తారు. ఆ దీపాలను చూసి సంతోషపడండి అయ్యా, దానితోటి వారి పాపములన్నీ పోతాయి. దీపాలను చూసి సంతోషపడినా చాలు, పాపములన్నీ కూడా పోతాయి. ఎంత మంచి అవకాశం ఇచ్చారో మనకి చూడండి. సహాయం కురుతే విష్ణు పూజార్థం ప్రయత్న దఘ కర్మణ మనస వాచ సర్వ సస్వర్గఫలమశ్నుతే. అందరూ చేయగలరా? చేయలేరు. చేసేవాళ్లకు సహాయం చేస్తే చాలన్నారు. మీకు చిన్న విషయం చెప్తాను. భార్య భర్త ఇద్దరు, భర్తను దేవతార్చన చేయమన్నారు, కావలసిన ఏర్పాట్లు భార్యను చేయమన్నారు. కానీ ఫలం దగ్గరకు వచ్చేటప్పటికీ నీకెంత వస్తుందో అందులో సగం వెళ్ళిపోతుందన్నారు. ఇది విశ్వసిస్తే మనం పూజ చేసిన దానితో సమానంగా పూజకు సహాయం చేస్తే వస్తుందన్నారు. సహాయం ఎక్కురితే పూజార్థం ఏ ప్రయత్నత, కొంచెం ప్రయత్నపూర్వకంగా భగవంతుని యొక్క సేవలో సహాయం చేస్తే. సహాయం ఎలా ఉంటుంది? మనస కర్మణ వాచ. ఆయన మంచి పని చేస్తున్నారు, మంచి పనికి సహకరించాలి అని మనస్సులో అనుకున్నా చాలు. వాచ, ఇవ్వండి, వాళ్ళు అక్కడ లక్ష బిల్వార్చన చేస్తున్నట్టు కాసిన బిలవదళాలు తీసుకెళ్ళి ఇవ్వండి, మాట సాయం చేయొచ్చు. కర్మణ అక్కడ పళ్ళెల్లో ఉన్నాయి తీసుకుని వచ్చి అందించవచ్చు. చెప్పారు కదా, కర్త కారయిత చేయవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన. పంచమహాపాతకాలలో బ్రాహ్మహత్య, గోహత్య, గురుభార్య సంగమనము, స్వర్ణస్థే నాలుగే చెప్పారు, ఐదవది వాళ్లతో సహవాసం చేస్తే వస్తుందండి. కనుక కర్త కారయిత చేయవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన. కనుక మనం ఇక్కడ భగవంతుని సేవ చేసేటువంటి వాళ్లకు సహాయం చేసిన దానిలో కూడా స్వర్గఫలాన్ని పొందే అవకాశం ఉంది. కార్తీకే మాసియో భక్త్యాహ్యర్పజే దచ్చుదమునరఘ గంధ పుష్పై సుధూపాజ్యైర్జాతి తత్పదమవ్యయం. కార్తీక మాసంలో భక్తిపూర్వకంగా అచ్యుత పరబ్రహ్మమూర్తిని గంధము, పుష్పములు, ధూపము, దీపము, నైవేద్యము ఎవరెవ్వరికి ఎంతెంత అవకాశం ఉంటుందో యథావకాశంగా ఆ అర్చన గనక చేసినట్లయితే తత్పదం తస్య పదం తత్పదం తస్య విష్ణోపదం వైకుంఠం. తత్పదం అంటే గాయత్రి మహామంత్రంలో చెప్పిన తత్శబ్దానికి కానీ తత్వమశీత్యాది వేదార్థవాక్యముల ఎందు చెప్పబడినటువంటి మహావాక్యములలోని తత్శబ్దానికి కానీ అర్థం బ్రహ్మపదము అని అర్థం. తత్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. కనుక బ్రహ్మస్థానం వస్తుందంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ వస్తువులో నీవు లీనమైపోతావు, నీకు మోక్షమే వస్తుంది అని అర్థం తత్పదం అంటే. కార్తీకే కేశవశ్యాగ్రేయో జపమున సమాచరిత్ స జంబుకో భవేద్ భూమౌ సప్తజన్మ స్వసంశయకాం. కార్తీక మాసంలో కేశవుని సన్నిధానంలో నీకు గురువులు ఉపదేశం చేసిన మంత్రాలు, అలాగనే ఏ మంత్రము ఉపదేశం లేకపోతే భగవంతుని యొక్క దివ్యమైన నామం జపరూపంలో కనుక ఆచరిస్తే, మామూలుగా హరే రామ అంటుంటాం కదా, ఇది 108 చెయ్యాలి, ఓ నియమం పెట్టుకోండి, నియమం పెట్టుకొని జపమాల తీసుకొని జపమాలతో 108 పర్యాయాలు చేయండి, హరే రామ హరే రామే, లేదు శంకర శివ శంకర శివ, ఏది చేసినా ఈ నామజపం చేసినప్పటికీ కూడా అటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి పుణ్యఫలాన్ని పొందుతారు. అది ఏది చెయ్యకపోతే సప్తజన్మసు జంబుకహా భవేత్, 7 జన్మల పాటు నక్కలవుతారు అని చెప్పారు. అంటే భగవత్ సన్నిధానానికి వెళ్ళిన వాడికి వెళ్ళని వాడికి ఒక చిన్న తేడా ఉంది. వెళ్ళిన వాడికి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి మనస్సు ద్రవీభూతమవుతుంది, భగవన్మయమవుతుంది, భగవద్ అధీనమవుతుంది. వెళ్ళేదేమిటి అక్కడికి అని నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, హాయిగా టీవీ వస్తుంది, రిమోట్ చేతిలో ఉంటుంది, ఇది నచ్చితే అది, అది నచ్చితే ఇది, నచ్చకపోతే మార్చుకుంటూ చూస్తూ ఉంటావు. కాలం ఎట్లాగా గడిచిపోతుంది, సూర్యోదయం గడిచింది, సూర్యాస్తమయం గడిచింది, కార్తీక మాసం వచ్చింది, కార్తీక మాసం వెళ్ళిపోయింది, నీ వచ్చిన అవకాశం దుర్వినియోగం అయిపోయింది. కనుక ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చొని భగవన్నామాన్ని అనుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా అనుకోకపోతే నక్కవవుతావురా, అనుకుంటే సప్తజన్మసు భవేత్ విప్రహ వేద వేదాంగ పారగ. ఇది కావాలా అది కావాలా తేల్చుకునేది చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కార్తీకే మాసి సాయాహ్ని స్తోత్రపాఠ పరో నరఘ స స్వర్గలోకమాసాద్య ధ్రువలోకమతఃపరం. కార్తీక మాసంలో ప్రదోష సమయంలో ఎవరైతే భగవత్ సంబంధి అయినటువంటి దివ్యములైన స్తోత్రాలు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, ఎన్ని శ్లోకాలండి శంకరాచార్య స్వామి వారు చెప్పినన్ని శ్లోకాలు మనకి సాహిత్యంలో వేదవ్యాసుడు, వేదవ్యాసుడు తర్వాత శంకర భగవత్పాదుల వారు, శంకర భగవత్పాదుల వారి తర్వాత వాంగ్మయ విస్తరణ చేసిన వారు విద్యారణ్య భగవత్పాదు. చిత్రం ఏమిటంటే శంకరాచార్య స్వామి వారు వేదవ్యాసుల వారిని ఫాలో అయినారు, శంకరాచార్య స్వామి వారిని విద్యారణ్య భగవత్పాదుల వారు ఫాలో అయినారు. వారు చెప్పిన సిద్ధాంతములకు ఏ విధమైన భిన్నభావములు రాకుండగా అదే పట్టుకుని లోకానికి అందించారు. కనుక ఇక్కడ వాంగ్మయంలో అనేకములైన దివ్య స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్తోత్రములనన్నింటినీ నీకు వచ్చిన వాటిని నీకున్నంత సమయం కేటాయించుకోగలిగినంత సమయం స్తోత్రపాఠపరహ నరహ సహా స్వర్గలోకమాసాద్య, ఇహలోకంలో సుఖంగా ఉండి స్వర్గలోకానికి చేరుతావు. నీకు వచ్చిన స్తోత్రాలు మంత్రాలు రాకపోవచ్చు, మరొకటి రాకపోవచ్చు, ఏవి రాకపోయినా నువ్వు పుస్తకం ఇస్తారు, ఆ పుస్తకంలో ఉన్న స్తోత్రం చదువుకోండి హాయిగా, దానితోటి స్వర్గలోకానికి చేరుకుంటావయ్యా. ధ్రువలోకమతపరం ధ్రువం శాశ్వతం లోకం ధ్రువలోకం. ఖగోళ మండలంలో ఈ నక్షత్ర మండలమంత నక్షత్రాలన్నింటినీ బిగబట్టి ఏవి ఎప్పుడు ఎక్కడ ఎంత వేగంతో నడవాలో అలా నడిపించేటువంటి వాడు గ్రహమండలాన్ని అధీనం చేసుకున్నవాడు ధ్రువుడు. భాగవతంలో ధ్రువుని కథ వస్తుంది. ఆ ధ్రువమండలం ధ్రువుడు నివాసం చేసే స్థానం. ఇప్పుడు గనక తోలబొమ్మలాటించేటువంటి వాడు దారాలన్నీ చేత్తో పట్టుకొని ఆడిస్తూ ఉన్నట్టుగా ఈ గ్రహమండలంలో గ్రహాలన్నింటినీ నక్షత్రాలన్నింటినీ ఆడించేటువంటి వాడు ధ్రువుడు. ఆ స్థానం ఇచ్చాడు భగవంతుడు తపస్సు చేసిన దానికి సంతోషపడి. హస్తీంద్ర ధ్రువపాలకాయ విభవే ప్రహ్లాద సంరక్షిణే. కార్తీక మాసంలో స్తోత్రాల్లో ఒక స్తోత్రం ఇది. జ్ఞానసిద్ధుడైనటువంటి మహర్షి చేస్తారు కనుక ఈ స్తోత్రాలను ఎవరైతే చేస్తారో అటువంటి వారు కూడా ధ్రువలోకానికి చేరుతారు. స్వర్గలోకంలో చాలా కాలం నివాసం చేసి ఆ తరువాత ధ్రువలోకానికి వెళ్తారు. ఇంకో మాట ఉంది, ధ్రువం శాశ్వతం. ఎక్కడికి వెళితే తిరిగి రావో నసపునరావర్తతి అని ఉపనిషత్తులు చెబుతున్నాయో అక్కడికి చేరుకుంటావంటే సాక్షాత్తు మోక్షాన్నే పొందుతావని అర్థం. ఇది కార్తీక మాసంలో భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఓ చక్కని మంచి అవకాశం. అంటే మాసాలన్నింటిలో మాసానాం ఉత్తమో మాస నకార్తీక సమో మాస ఈ పురాణంలో దరిదాపుగా 50 సార్లు చెప్పుంటారు ఈ మాట. కార్తీక మాసం గొప్పది, కార్తీక మాసం గొప్పది. దీన్ని 2 రకాలుగా సమన్వయం చెయ్యాలి. ఎట్లా అంటే నహినిందాన్యాయం, అంటే మిగిలిన 11 మాసాలు పనికి మాలినవి. అంటే ఏ మాసంలో ఏవి ధర్మాలుగా చేయాలో దాన్ని తెలియజెబుతున్నారు. ఇందులో సులువైనటువంటి దానాలు, సులువైనటువంటి ధర్మాలు, సులువైనటువంటి మంచి పనులు ఎన్నో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి కార్తీక మాసంలో ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకునే ఓ మంచి అవకాశం కలుగుతుంది. ఇది భగవంతుడు 12 మాసాలలో కార్తీక మాసమునకు తానుగా ఇచ్చినటువంటి వైభవం. మనకు ఆకామావయం చేస్తారు కదా, ఆ అంటే ఆషాఢమాసం. అప్పుడు ఏం చేయమన్నారు దానం? నీళ్లు దానం చేయమన్నారు వేసవికాలం కనుక. కార్తీక మాసంలో వస్త్రదానం చేయమన్నారు, ధాన్యదానం మాఘమాసంలో చేయమన్నారు. ఇట్లా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అంటే కాలానుగుణమైనటువంటి దానం. అవసరం ఉన్నవాడికి ఏది అవసరమో ఆ వస్తువును దానం చేస్తే వచ్చేటువంటి ఫలం ద్విగుణీకృతంగా బహుగుణీకృతంగా ఉంటుంది. అందువలన బాగా ఆలోచిస్తే కార్తీక మాసం మనకు భగవంతుడిచ్చినటువంటి ఓ మంచి చక్కని అవకాశం. అందులో పురాణ ప్రవచనం వినడం అనేటువంటిది ఒకటి. ఎందుకంటే ఏం చేయాలో ఏ రోజుకు ఆ రోజు నిర్దేశం చేస్తుంటాం కదా, అందువల్ల నిర్దేశం చేసినటువంటి విషయాలు మనస్సుకు పట్టించుకొని ఇందులో కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని 100 ధర్మాలు చెప్పారు, 100 చేయగలమా అందరం? 100 మంది 100 ధర్మాలు చేస్తే ఇంకేముంది, పుణ్యం పుచ్చిపోయేది ఎప్పుడో. కనుక కొన్ని మాత్రమే నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం స్నానం మాత్రం అనుకోండి, స్నానాలు ఖచ్చితంగా చేయండి. ఇదిగో దానములు ఇవి చేయాలి, టిక్కు పెట్టుకోండి చెప్పినప్పుడు. చేయగలిగిన సులువైనవి ఉంటాయి, క్లిష్టమైనవి ఉంటాయి. సులువైనవి ఎన్నుకోండి ముందు, తర్వాత క్లిష్టమైనటువంటి పనులను దానములను భగవంతుడు చేయిస్తాడు. ఇప్పుడు గోదానం అంటూ ఉన్నాయనుకోండి, ముందు పెద్ద సమస్య ఏంటంటే గోవును మేపేవాడేవాడండి, మేపేవాడు ఉంటే వీడు దానం చేసినట్టే లెక్క. అందువలన ఇటువంటి క్లిష్ట దానములను గురించి ఎక్కువ ఆలోచించకుండగా ఏవి సులువుగా తాంబూలం దానం చేయమన్నారు, ఎంత పెద్ద కష్టమేం కాదుగా. ఒక పండు దానం చేయమన్నారు, పెద్ద కష్టమేం కాదుగా. సులువైనటువంటి దానములు, ఈ దానములను ఆచరించడం, అలాగే పితృదేవతలకు సంతృప్తి పడేటువంటి పనులను చేయడం, అర్చనం భగవంతుడికి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అధ్యాయంలోని విశేషాలు మనం కొన్నింటినైనా గుర్తుపెట్టుకొని దొరకని వాటి వదిలేయండి. మాల్యపూలు దొరకాలంటే ఇప్పుడు దొరకపోవచ్చు, మరి కమలాలు దొరుకుతాయిగా, దొరికేటువంటి వాటిని తీసుకుని వచ్చి భగవంతుడిని అర్చనం చేయటం. ఏవి సులువుగా దొరుకుతాయో, తులసి మొక్కలు 10 మొక్కలు ఇంట్లో పెంచుకుంటే రోజు శాలగ్రామానికి అర్చనం చేయొచ్చు కదా తులసి దళాలతోటి. సులువైనవేవి అనేది నిర్ణయించుకునేందుకు పురాణం ఉపకరిస్తుంది. పురాణం అంటే అపూర్వ పుణ్యం వస్తుందా రాదా అనే విషయం పక్కన పెట్టినా ఖచ్చితంగా మనం కార్తీక మాసంలో ఆచరించదగిన సులువైన చిన్న చిన్న ధర్మాలను మనం తెలుసుకునే అవకాశం ఉంది. తెలుసుకున్న వెంటనే వాటిని నిర్ణయించుకొని ఆచరించే అవకాశం ఉంది. అది కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివితే మరి నాకు అలవాటు ఉంది. శ్లోకం మీద ఏ భావమైతే ఉందో అది సమగ్రంగా ఎవరు వింటున్నారో వాడికి అందాలి. అప్పుడు ఏమవుతుంది, ఏకాదశి ద్వాదశి స్థితులు వచ్చేటప్పటికీ 7వ అధ్యాయమో 8వ అధ్యాయమో అవుతుంది. 11వ అధ్యాయంలో విషయమేమో ఏకాదశి రోజు చేయవలసింది ఉంటుంది, 12వ అధ్యాయంలోనేమో ద్వాదశి నాడు చేయవలసింది ఉంటుంది, 12వ అధ్యాయానికి పూర్ణం వెళ్ళిపోతుంది. అందువలన ముందుగా ఈ 3 రోజులు ఏర్పాటు చేయడం వలన మీకు అందరికీ కూడా దీనిపైన సరైనటువంటి చక్కని అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం
నిజంగా సద్వినియోగం అయిందనే భావిస్తున్నా. పుణ్యాత్ములందరూ అంతో ఇంతో కార్తీక మాసంలో అన్ని రోజులు స్నానం చేయకపోయినా కొన్ని రోజులైనా స్నానం చేద్దామనే ఆలోచనలో ఉన్నవాళ్లే ఇక్కడికి వస్తారు. దానాలు విస్తృతంగా ఇంతంత చేతుల కొద్దీ ఇవ్వాలి అనే ఆలోచన లేకపోయినా అయ్యో మనం ఇంత చేసుకోగలం, ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం, మనం సద్వినియోగం చేసుకోవాలనే పుణ్యాత్ములు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ అంతో ఇంతో తమకు చేతనైనంత పుణ్యాన్ని ఆచరించి వాళ్ళు దాని యొక్క సత్ఫలాన్ని పొందడానికి ఈ మూడు రోజుల ఫీడింగ్ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది అని నేను భావన చేస్తున్నాను. అందువలన మీరందరూ కూడా చేతనైనంత పుణ్యాన్ని సంపాదించుకునేందుకు నూటికి నూరు పాళ్ళు ప్రయత్నం చెయ్యండి. ప్రయత్నం నూరు పాళ్ళు చేసేది రెండు పాళ్ళో మూడు పాళ్ళో ఉండొచ్చు, దానికి పెద్ద దోషమేం లేదు. ఇది ఎందుకు చేయలేదని భగవంతుడు వచ్చిన ఎత్తి మీద మొట్టికాయ మొట్టడు, సుప్రీంకోర్టుకు వెళ్ళడు. కనుక చేయగలిగిన ధర్మాలు తప్పనిసరిగా ఆచరించాలి అని మనవి చేస్తూ, ఇటువంటి అవకాశం జగద్గురువుల అనుగ్రహంతో శ్రీహరి ప్రసాదరావు గారి ద్వారా లభించింది కనుక వారికి హృదయపూర్వకమైనటువంటి గురువులకు నమస్కారములు, వారికి శుభ అభినందనలను తెలియజేస్తూ మరి నేను ఇప్పటికి సెలవు తీసుకుంటాను. మళ్ళీ సోమవారం నాడు ఉదయం 8 గంటలకి ఆ వేదిక దగ్గర మన పురాణ ప్రవచనం ఉంటుంది. అందరూ కూడా రావాలని కోరుకుంటూ సెలవు.